रूपं सागरजातं सहगणा रघुनाथान्वितं तं सदैवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशकारिणे नमो महावदन्याय कृष्णा प्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्विषे नमः हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्तकांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचला निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां जगन्नाथाय ते नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च अतीतानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ వెల్కమ్ యు ఆల్ ఫర్ అవర్ భాగవత శ్రవణోత్సవం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ ఇస్కాన్ విజయవాడ తరపు నుంచి స్వాగతం. ఐ కెన్ రాదర్ ఐ షుడ్ కంగ్రాచ్యులేట్ యూ, మిమ్మల్ని అందరికీ కంగ్రాచ్యులేషన్స్ తెలుగులో ఏమంటారు కూడా నాకు తెలియదు, శుభాకాంక్షలు చెప్పాలన్నమాట మీ అందరికీ. ఎందుకు శుభాకాంక్షలు చెప్పాలి అంటే క్లాస్ అయ్యాక మీకు తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం, ఈ 1.5 అవర్ భాగవతం వినాలి అని మీరు తీసుకున్న నిర్ణయం అది ఎంతైనా సరే మెచ్చుకోదగ్గది, చెప్పుకోదగ్గది. ద మోర్ యూ అండర్స్టాండ్ భాగవతం, భాగవతం అంటే ఏంటి, భాగవతం గొప్పతనం ఏంటి మీరు తెలుసుకున్నప్పుడు, ఆ భాగవతం వినడం వల్ల మనం ఎంత అదృష్టవంతులమో, వినే అవకాశం మనకు వచ్చింది రావడం ఎంత అదృష్టవంతులు, ఎంత అదృష్టమో, మరియు మన మనసు మనల్ని సహకరిస్తుంది భాగవతం వినడానికి. కాబట్టి యు ఆర్ బ్లెస్డ్, సో ఐ కంగ్రాచ్యులేట్ యూ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ ఏ వైజ్ డెసిషన్ టు పార్టిసిపేట్ ఇన్ ద భాగవత్ మహాయజ్ఞ. హరే కృష్ణ. సో భక్తులకి ఈరోజు అందరికీ వినిపిస్తుందని ఆశిస్తున్నాను. అండ్ ఎవ్రీ వన్ ఫర్ ద నెక్స్ట్ 1 మినిట్, వచ్చే నిమిషం పాటు నరసింహస్వామిని ప్రార్థించండి. మన భక్తి జీవితంలో, అంటే ఐ మీన్ టు సే భక్తి జీవితంలోనే కాదు, ఈ యొక్క భాగవత్ క్లాస్లో కూడా ఎటువంటి ఆటంకం కలగకూడదు, ఇంటర్నెట్ మనకి సమస్య ఇవ్వకూడదు అని చెప్పి నేను మనం ప్రార్థించడం మర్చిపోయి నరసింహస్వామికి స్టాప్. సో భక్తి విఘ్న వినాశ లక్ష్మీ నరసింహ భగవాన్కి భక్త శిరోమణి హరే కృష్ణ హరే కృష్ణ. సో ఇప్పుడు నేను చెప్పుకున్నట్టుగా 10 రోజుల పాటు మనం భాగవతం మొదటి స్కందం గురించి చర్చించుకోవాలనుకున్నాము. సో భాగవతం ఒక్కొక్క శ్లోకాన్ని చర్చించుకోవాలంటేనే ఒక క్లాస్ సరిపోదు. జీవ గోస్వామి ఒక్క శ్లోకం ఏతేచాంస కళాపుంస అనే ఒక్క శ్లోకం మీద 100,000 శ్లోకాలు రాస్తారన్నమాట తాత్పర్యం కిందట. సో ప్రభుపాద ద్వారా తీసుకున్నట్లయితే భాగవతం మొదటి 3 శ్లోకాలు, మొదటి స్కందం, మొదటి అధ్యాయం, మొదటి 3 శ్లోకాలు తీసుకున్నట్లయితే ఆ మొదటి మూడు శ్లోకాలను చర్చించుకోవడానికి కూడా 10 రోజులు సరిపోవు. దట్ ఈస్ ఈవెన్ ప్రభుపాద్ మనకి ఎంత ఇచ్చారో అంతలో చర్చించుకోవడానికి కూడా 10 రోజులు సరిపోవు. సో హవెవర్ వీఆర్ మేకింగ్ ఎ స్మాల్ ఫీబుల్ అటెంప్ట్, చిన్న ప్రయత్నము, మనకున్న సమయంలో అట్లీస్ట్ మొదటి స్కంధాన్ని వీలైనంత ఎక్కువగా మనం నేర్చుకోవచ్చు అని చెప్పి. సో భాగవతాన్ని నేను చెప్పాం, మనం భాగవతం నేర్చుకోవడానికి మల్టిపుల్ విధానాలు ఉన్నాయి. ఒకటి థియలాజికల్ స్టడీ, అంటే ఆ శాస్త్ర అంటే కొంచెం ఇంటలెక్చువల్ లెవెల్లో ప్లస్ ఆచార్యుల యొక్క కామెంటరీస్తో పాటు ఆ యొక్క సంధి అంటే గ్రామర్ అన్నీ ఉపయోగించి థియలాజికల్, సో మనం అంత ఫిలాసఫీ డీప్ ఫిలాసఫీగా మనము థియలాజికల్ స్టడీ చేయము. ఎందుకంటే ఇక్కడ మనకున్న క్రౌడ్లో అన్ని రకాల అన్ని వర్గాల భక్తులు ఉన్నారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మేము భక్తి వైపు చేసినప్పుడు ఈ వంటి డీప్ థియలాజికల్ స్టడీ. సో నేను ఈ మొదటి స్కంధాన్ని ఎస్పెషల్గా మొదటి స్కంధం ఇస్ ఎ వెరీ నెక్టేరియన్ క్యాంటో. సో మొదటి స్కంధాన్ని మనం థిమాటిక్గా వెళ్తాము. థిమాటిక్ అంటే ఇప్పుడు కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ మీదుగా మనం డెప్త్కి వెళ్ళి ఆ కాన్సెప్ట్ నుంచి మనం ఏ లెసన్స్ నేర్చుకోవచ్చు, అంటే థిమాటిక్ ప్లస్ పర్సనల్ అప్లికేషన్ బేస్డ్. సో ఆ విధంగా వెళ్తాము. అంటే మనం కొన్నిసార్లు కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్తాము, కొన్ని దగ్గరలో మనం ఆగి డీప్గా డిస్కస్ చేస్తాము, మళ్ళీ కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్తాము, మళ్ళీ దగ్గర ఆగి డెప్త్ డిస్కస్ చేస్తాము అన్నమాట. సో ఈ విధంగా ఒక్కొక్క అధ్యాయంలో ఇన్ ఎవ్రీ చాప్టర్ 2 or 3 కాన్సెప్ట్స్ 2-3 శ్లోకాల దగ్గర ఆగి వాటిని మనకు డెప్త్గా అనలైజ్ చేసి మళ్ళీ ముందుకు వెళ్తాము. సో భగవంతుడు మనకి ఎంత సమయాన్ని మరియు మనకి ఎంతటి ఇంటెలిజెన్స్ అల్టిమేట్గా అర్థనిస్తేనే మనం చెప్పగలము. సో విల్ సీ, బట్ ఎసెన్షియలీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దాట్ వీ విల్ గో ఇన్ టు థిమాటిక్ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్. ఒక కాన్సెప్ట్ పట్టుకొని అది దానిలో అప్లికేషన్ ఆ విధంగా మనం ముందుకు వెళ్ళబోతున్నాం. ఇది నేను ముందుగానే చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే భక్తులు అకార్డింగ్గా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఈరోజు మనకి మొదటి స్కంధం గురించి మరియు భాగవతం యొక్క గొప్పతనం గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. సో దీస్ 2 థింగ్స్ విల్ డిస్కస్ టుడే. సో మొదటగా భాగవతంని మనం ఇప్పుడు అప్రోచ్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగవతం అంటే ఏమిటి మరియు భాగవతాన్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, అంటే భాగవతాన్ని మనం ఎలా ఆశ్రయం తీసుకోవాలి అనే విషయం మీద తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే అది తెలుసుకోకుండా భాగవతం అంటే ఏంటో గొప్పతనం తెలుసుకోకుండా మనము భాగవతాన్ని అప్రోచ్ అయితే మనం భాగవతం యొక్క పూర్తిగా దాని యొక్క లాభాన్ని మనము పొందలేమన్నమాట. సో భాగవతం పఠనం యొక్క లాభాన్ని మనం పొందలేము, కానీ దాని యొక్క గొప్పతనం తెలుసుకొని మనం అప్పుడు శ్రవణం చేసినట్లయితే అప్పుడు మనము భాగవతం యొక్క గొప్పతనాన్ని భాగవతం యొక్క లాభాన్ని మనం పూర్తిగా మనము ఆస్వాదించగలము, మన జీవితంలో మనం అప్లై చేసుకోగలం. సో ఫస్ట్ 20 మినిట్స్ ఆల్సో ఐ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ భాగవతం, భాగవతం అంటే ఏంటో మనం చర్చించుకుంటాము. ఆ తర్వాత మనము మొదటి స్కంధము మొదటి అధ్యాయం గురించి మనం వర్ణించుకుంటాము. సో అగైన్ ఐ సీక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ ద డివోటీస్. ఇక్కడ ఉన్న భక్తుల్లో చాలామంది నాకన్నా వయస్సులోను అనుభవంలోను భక్తిలోను నాకన్నా వృద్ధులు ఉంటారు, వయోవృద్ధులు, భక్తి జీవితంలో వృద్ధులు, నెక్స్ట్ సిన్సియారిటీలో కూడా. సో ఐ సీక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఆల్ ద డివోటీస్. మీరందరూ నన్ను ఆశీర్వదించండి సో దట్ నేను యథామతి యథాశ్రుతం అని చెప్తారనమాట. మైత్రే ఋషి చెప్తాడు, ఏమని చెప్తారంటే వాట్ ఎవర్ ఐ తథామి కీర్తి యామ్యంగా యథామతి యథాశ్రుతం కీర్తిం హరిస్వామి సత్కర్తం గిరా ధన్యాభిలాషితం అంటారనమాట. ఏమంటారంటే విదురుడితో చెప్తున్నప్పుడు మైత్రేయుడు అంటాడనమాట, తథాపి కీర్తి యామ్యంగా అని చెప్పి, మై డియర్ సన్ మీరు అనుకుంటే ప్రశ్నలు అడిగారు, దానికి నేను సమాధానం చెప్తాను. ఏం చెప్తానంటే యథామతి యథాశ్రుతం, నేను ఏమైతే విన్నానో ఏమైతే దాన్ని అధ్యయనం చేసుకున్నానో అవగాహన చేసుకున్నానో అది మాత్రమే చెప్తాను, నా సొంత కవిత్వం చెప్పను అని చెప్పి చెప్తారు మైత్రేయ ఋషి. కీర్తిం హరే స్వాం సత్కర్తం, కీర్తిం హరే భగవంతుని యొక్క, ఎందుకు చెప్తానంటే భగవంతుని యొక్క గొప్పతనాన్ని చెప్పే అర్హత నాకు లేకపోయినా సరే భగవంతుని యొక్క గొప్పతనం మనం చెప్తున్నప్పుడు ఏమవుతుంది, స్వాం మన యొక్క సత్కర్తం మన యొక్క ఇంద్రియాలు శుద్ధీకరణ అవుతాయి, గిరా ధన్యాభిదాషితం లేకపోతే ఏమవుతుంది మన యొక్క ఇంద్రియాలు అశుద్ధం అవుతాయి అన్నమాట. ఇప్పుడు పవర్ ఆఫ్ స్పీచ్, మాట్లాడే శక్తి, వాక్శక్తి, వాక్శక్తి అనేది భగవంతుని యొక్క కీర్తిని స్తుతించడానికి మాత్రమే ఉపయోగించాలి. అలా మనం ఉపయోగించినప్పుడు బై డిఫాల్ట్గా అది ప్రజల్పాలు చేస్తుంది, న్యాచురల్గా అది కలుషితం అవుతుంది అన్నమాట. సో మైత్రేయ ఋషి అటువంటి వాడే ఈ విధంగా చెప్పినప్పుడు మనలాంటి నాలాంటి 13 సంగతి చెప్పవలసి ఉంది. సో ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ దట్ ఐ కెన్ స్పీక్ వాట్ ఎవర్ ఐ హర్డ్ ఫ్రమ్ మై స్పిరిచువల్ అథారిటీస్, నా యొక్క శిక్షా గురువుల నుంచి, దీక్షా గురువు నుంచి ఏమైతే విన్నానో అది మాత్రమే చెప్తాను. థ్యాంక్ యూ హరే కృష్ణ. సో భగవద్గీతలో మనం చూసినట్లయితే భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు ఏమంటారంటే, యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్తారు. అభ్యుత్నాంత ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పి, చరిత్రాణయ సాధువున వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయమని చెప్పి రెండు శ్లోకాల్లో భగవంతుడు చెప్తారనమాట. అంటే జనరిక్గా చెప్తారు, నేను నా అవతారాలకు కారణం ఏమిటి, ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో ధర్మం తగ్గుతుందో అప్పుడు నేను ప్రతి యుగంలో నేను అవతరిస్తానని చెప్తారు. రెండో శ్లోకంలో భక్తుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి నేను వస్తానని చెప్తారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే భగవంతుడు మల్టిపుల్ రీజన్స్ చెప్పారు, కానీ వీటన్నిటికీ యాక్చువల్గా స్వయంగా భగవంతుడు రావాల్సిన అవసరం లేదు. భగవంతుడు తన భక్తుల ద్వారా కూడా చాలా చేయించగలరు. దుష్టుని శిక్షించడానికి స్వయంగా భగవంతుడు రావాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, హిరణ్యకశిపుని వధించడానికి నరసింహస్వామి వచ్చారు, రావణ్ణి వధించడానికి శ్రీరామచంద్రుడు వచ్చారు అని చెప్తే భాగవతం, అంటే రామాయణం చెప్తుంది, భాగవతం చెప్తుంది. బట్ దట్ ఈస్ ఎక్స్టర్నల్ రీజన్స్. యాక్చువల్గా చెప్పాలంటే భగవంతుడికి అవి అంటే పరమాత్మ రూపంలో బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్గా కూలిపోతారు ఎవరైనా సరే, అది రావణుడు కానీ హిరణ్యకశిపుడు కానీ. సో పరమాత్మడు బయటకు రావడం అంటే హార్ట్ అటాక్. దానికోసం మనము అంటే భగవంతుడు స్వయంగా రావాల్సిన అవసరం లేదు. శ్రీరామచంద్రుడు చూసుకున్నట్లయితే రామాయణం రాసుంటుంది, రావణుడిని చంపడానికి వధించడానికి వస్తారని చెప్పి, అది ఎక్స్టర్నల్ రీజన్. కానీ ఇంటర్నల్ రీజన్ చూసుకున్నట్లయితే శ్రీరామచంద్రుడు తన భక్తుల యొక్క సాంగత్యాన్ని, భక్తుల యొక్క ఆ ప్రేమని ఆస్వాదించడానికి వస్తారు. ఆ ప్రేమను ఆస్వాదించడానికి, ఆ యొక్క తన భక్తులతో తనకున్న సంబంధాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పడానికి వస్తారు. అవును కదా, మనం గత 6 రోజుల్లో చూస్తున్నాం మనము. సో చైతన్య చరితామృతంలో కూడా ఇదే శ్లోకం వస్తుందన్నమాట. ఏమనిస్తుందంటే, ప్రేమ రస ఆస్వాదనే రాగభక్తి మార్గ ప్రచారణే అని వస్తుంది. ప్రేమ రస ఆస్వాదనే అంటే భగవంతుడు ఆ ప్రేమ రసని ఆస్వాదించడానికి వస్తున్నారు. ఏ ప్రేమ రస? తన భక్తులతో తనకి మధ్య ఉన్న సంబంధం, అది దట్ ఇస్ ద ప్రేమ రస, ద కాంజుగల్ లవ్. ప్రేమ రస ఆస్వాదనే అంటే ఒక వన్ ఫస్ట్ రీజన్ ఏంటి, భక్తులతో అంటే వినా పరిత్రాణ సాధువునం అంటే భక్తులను రక్షించడం. భక్తులను రక్షించడం అంటే కేవలం వాళ్ళని శారీరకంగా రక్షించడం మాత్రమే కాదు, భక్తులకి ఆనందాన్ని ఇవ్వడం. రామ అంటేనే రమంతీతి రామ, ఆ రామ అంటేనే భక్తులకు ఆనందం ఇచ్చేవాడు అని చెప్పి. భక్తులకు ఆనందం ఎలా వస్తారంటే కేవలం వాళ్ళని శారీరకంగా రక్షిస్తేనే కాదు, వాళ్ళతో సత్సం అంటే అదాన్ తదాన్ లవింగ్ ఎక్స్చేంజెస్, అప్పుడు నిజమైన ఆనందం వస్తుంది. అంటే ప్రేమ రస ఆస్వాదనే ఫస్ట్ రీజన్. సెకండ్ది ఏంటంటే రాగభక్తి మార్గ ప్రచారణే. భగవంతుడు ఎందుకు వస్తారు? ఈ యొక్క రాగభక్తిని, రాగాత్మిక భక్తి, రాగభక్తిని ప్రచారం చేయడానికి వస్తారనమాట. సో అదే ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మ సంస్థాపనార్థాయ అంటే ధర్మంని ప్రచారం చేయడం, అంటే యాక్చువల్గా భక్తి అంటే ఏంటో నలుగురికి చెప్పడం. సో భగవంతుడు చైతన్య చరితామృతంలో చెప్పబడింది ఈ రెండు కారణాలు అని చెప్పి. సో మనం చూస్తాం, కృష్ణ అవతారాన్ని చూసుకున్నా సరే భగవంతుడి రూపంలో వస్తారు, చైతన్య మహాప్రభు తీసుకుంటే భక్తుల రూపంలో వస్తారు. కానీ బట్ ద పర్పస్ ఆర్ ద సేమ్, ఈ రెండే, ప్రేమభక్తిని ఆస్వాదించడం, రెండోది రాగభక్తి మార్గాన్ని ప్రచారం చేయడం. మరి దృష్టావతారాన్ని తీసుకున్నట్లయితే కృష్ణుడి యొక్క లీలలు ఎంత సుందరంగా, ముగ్ధ మనోహరంగా ఉంటాయంటే, భగవంతుడు తన భక్తులతో చేసిన కార్యకలాపాలు అది ఎంత విన్నా సరే తనకి తీరదు. సరైన మనం సోర్స్ నుంచి వినాలే కానీ ఇట్ డజంట్ సాషియేట్ అస్ యాక్చువల్లీ. సో భగవంతుడి యొక్క లీలలు ఎంత ఆకర్షణంగా ఉంటాయంటే చెప్పబడింది. భగవంతుని అంటే ఎస్పెషల్ కృష్ణుడి గురించి మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. కృష్ణుడి యొక్క లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, భగవంతుడి యొక్క మిగతా అవతారాలు కూడా కృష్ణుడి యొక్క లీలల పట్ల ఆకర్షణ చెందుతాయంట. సింపుల్గా చెప్పాలంటే, ఈవెన్ ఇట్ సార్ శాస్త్ర మహావిష్ణు హింసెల్ఫ్ గెట్స్ ఎన్చాంటెడ్ బై కృష్ణాస్ పాస్టర్స్. దేవతలకు మాత్రమే, మనుషులకు మాత్రమే కాదు, దేవతలకు మాత్రమే కాదు, స్వయంగా భగవంతుని అవతారాలు కూడా కృష్ణలీలని అంత మోహితులు చేస్తుంది కృష్ణలీలలు అన్నమాట. కృష్ణాస్ బ్యూటీ సో క్యాప్టివేటింగ్, భగవంతుని యొక్క సౌందర్యం ఎంత అట్రాక్ట్ చేస్తుందంటే, కృష్ణుడే స్వయంగా ఒకసారి తనను తాను అర్థంలో చూసుకొని అతను అలాగా స్టాగ్నెంట్ అయిపోతాడనమాట. అతనికి సంప్రమాశ్చర్యాలకు గురయ్యి భగవంతుడు నిశ్చేష్టుడై ఉండిపోతాడు, తన యొక్క అందాన్ని చూసుకొని, తన సొంత అందాన్ని చూసుకొని భగవంతుడు అనమాట. ఇక్కడ అండర్స్టాండ్, భగవంతుని యొక్క సౌందర్యం ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు, కృష్ణుడి యొక్క సౌందర్యం. సో ఈ విధంగా చెప్పబడింది శాస్త్రాల్లో. పరం నిన్న కూడా చెప్పే శ్లోకం అని పరం పదం భూషణ భూషణాంగం అని చెప్పి శాస్త్రంలో వస్తుంది. భగవంతుడు ఈజ్ ద ఆర్నమెంట్ ఆఫ్ ద ఆర్నమెంట్స్, భూషణ భూషణాంగం అని చెప్పి. మనము ఆభరణాలు వేసుకుంటే మనకి అందం వస్తుంది, ఆభరణాలు మనకు అందాన్ని ఇస్తాయి, కానీ ఆభరణాలకే అందం ఇచ్చేవాడు కృష్ణుడు. కృష్ణుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మకర కుండలాలు భగవంతుడు పెట్టుకుంటే, మనం ఆ మకర కుండలాలు పెట్టుకుంటే మనకి ఆ మకర కుండలాల వల్ల మనకి అందం వస్తుంది. అదే కృష్ణుడు ఆ మకర కుండలాలు పెట్టుకుంటే ఆ మకర కుండలాలకి కృష్ణుడి వల్ల అందం వస్తుంది అన్నమాట. దే ఫీల్ ఫార్చునేట్, ఓ ఈరోజు మేము ఇంకా అందంగా ఉన్నాం, ఎందుకు కృష్ణుడు మమ్మల్ని పెట్టుకున్నాడు కాబట్టి. అంటే కృష్ణుడికి, కృష్ణుడు పెట్టుకోవడం వల్ల వాటికి అందం వస్తుంది అన్నమాట. అది దట్ ఈస్ కృష్ణ భూషణ భూషణ అందం అని చెప్పి. సో భగవంతుడు ఈ విధంగా తన లీల చేసి ఈ లిటరలీ అట్రాక్టెడ్ ఎవ్రీవన్, బృందావనంలో ప్రతి ఒక్క జీవరాశిని భగవంతుడు ఆకర్షిస్తాడు. తర్వాత భగవంతుడు తన లీలను ముగించి, తన లీలల యొక్క మనం పర్పస్ చూసుకున్నాం, భగవంతుడు ప్రేమభక్తిని ఆస్వాదించారు, తర్వాత రాగభక్తి అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు, అవునా కాదు? భగవంతుడు తనని ఎలా ప్రేమించాలి అంటే భగవంతుడు చెప్పాడు, దీస్ ఆర్ గోపీస్ చూడండి నువ్వు ఎలాగో నన్ను ప్రేమించాలి అని చెప్పి. సో భగవంతుడు రెండు అంటే హీ బై హీస్ ఎగ్జాంపుల్ చేస్తూ కావాలని చెప్పి గోపికల నుంచి దూరంగా ఉన్నారు. ఎందుకు? ఆ విప్రనంబులో గోపికలు భగవంతుడి పట్ల ఏ విధంగా ప్రేమ పెంచుకున్నారో నలుగురు చూపించడం కోసం. సో కృష్ణ హ్యాస్ ఫుల్ఫిల్డ్ హిస్ డ్యూటీస్, తన అవతారం యొక్క పర్పజెస్, అవతారం యొక్క రెండు కారణములు, ఆ ప్రేమభక్తిని ఆస్వాదించడము, నెక్స్ట్ రాగభక్తిని ప్రచారం చేయడము భగవంతుడు చేశారు. తర్వాత భగవంతుడు తన లీలను ముగించుకొని తిరిగి తన ధామానికి వెళ్ళిపోతారనమాట. కలియుగం ప్రారంభంలో భగవంతుడు తన ధామానికి వెళ్ళిపోగానే కలియుగం ప్రారంభమవుతుంది. సో అక్కడ మనం యాక్చువల్గా ఈ చాప్టర్ ఆఖరి శ్లోకం 23వ శ్లోకం ఈ మొదటి స్కంధంలో మనం చూస్తాము. వాళ్ళు అడుగుతారనమాట, శ్రీజీస్ అడుగుతారు, కృష్ణుడు వెళ్ళిపోయాక ధర్మం ఎక్కడ ఎవరి ఆశ్రయం తీసుకుంటుంది అని చెప్పి. ఎందుకంటే భగవంతుడు ఎక్కడుంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు ఎక్కడుంటే అదే ధర్మం, భగవంతుడు ఏం చెప్తే అదే ధర్మం. కానీ భగవంతుడు తిరిగి తన ధామానికి వెళ్ళిపోయాడే చెప్తుంది భాగవతం, కృష్ణే స్వధామోపగతే ధర్మ జ్ఞానాదిభి సహా కలో నష్ట దృశ్యం వేష పురాణార్కో అధునోదిత అని చెప్తుంది అనమాట. అంటే కృష్ణే స్వధామోపగతే, భగవంతుడు తిరిగి తన ధామానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏంటి, ధర్మ జ్ఞాన ఆదిభి సహా, ధర్మాన్ని జ్ఞానాన్ని మొదలగునివి, అంటే ధర్మము జ్ఞానము నెక్స్ట్ దయా నీతి సత్యము అన్నిటిని పట్టుకుపోతారు భగవంతుడు. ఎందుకు పట్టుకుపోతారంటే కలి ప్రారంభమవుతుంది. కలో నష్ట దృశ్యం ఏష, కలి ప్రారంభమైంది, కలి ప్రారంభం అవడంతో ఏమైంది, నష్ట దృశ్యం, దృశ్యం అంటే దృష్టి. సో ద కలియుగ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై డార్క్నెస్, కలియుగం అంటే తమో అంధకారం. నష్ట దృశ్యం ఏష అంటే కలియుగం ప్రారంభమవగానే అంధకారము. ఏం అంధకారం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, జ్ఞానం అంటే వెలుతురు లేదనమాట. అంటే పీపుల్ ఆర్ ఇన్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ డార్క్నెస్, సారీ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. కలవు నష్ట దృశ్యం ఏష, తర్వాత చెప్తున్నారు పురాణార్కో అధునోదిత, తర్వాత అదే కృష్ణుడు కలియుగ వాసులకు ఏ విధంగా ముందుకు వచ్చారు భగవంతుడు, పురాణ అర్క, అర్క అంటే సూర్యుడు. సో పురాణార్కో అధునోదిత, భగవంతుడు భాగవతం రూపంలో సూర్యుడి వల్ల మళ్ళీ ఉద్భవించి ఈ లోకానికి వెలుతురునిచ్చాడు అని చెప్పి చెప్పబడింది భాగవతంలో. ఇది యాక్చువల్గా దిస్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్స్. ఈ శ్లోకం గురించి క్లాస్ చివరిలో మళ్ళీ చెప్తాను నేను, బట్ ఎసెన్షియల్గా ఇప్పుడు చెప్పేది ఏంటంటే భాగవత గ్రంథము స్వయంగా భగవంతుడే. భగవంతుడు తన స్వరూపాన్ని భగవంతుడు తన సొంత రూపమైన లైక్ 200 కృష్ణ, శ్యామ్ సుందర్ కృష్ణ, ఆ రూపంలో తిరిగి తన ధామానికి వెళ్ళిపోతూ తర్వాత గ్రంథ రూపంలో భగవంతుడు తిరిగి ఈ లోకంలోకి అవతరిస్తారనమాట. సో యూ అండర్స్టాండ్, భాగవతం ఈజ్ నాట్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ కృష్ణ. భాగవతం అంటే భగవంతునికి ప్రతిరూపం కాదు. ఏ విధంగా విగ్రహం అంటే అనుకుంటా, విగ్రహం అంటే కొంతమంది విగ్రహాన్ని నమ్మరు, శ్రీ విగ్రహాన్ని నమ్మరు, కొంతమంది శ్రీ విగ్రహాన్ని నమ్ముతారు. కానీ ఏమనుకుంటారంటే విగ్రహం అంటే భగవంతునికి ప్రతిరూపం అనుకుంటారు. ప్రతిరూపం అంటే రిప్రజెంటేషన్ అంటే విగ్రహానికి మనం సేవ చేస్తే భగవంతుని చేసినట్టే, విగ్రహం ద్వారా భగవంతునికి సేవ అందుతుంది, సంథింగ్ లైక్ దట్, అంటే వయా మీడియం ఇంటర్మీడియట్ అనమాట. విగ్రహం ద్వారా భగవంతుని సేవ అందుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే విగ్రహం ద్వారా భగవంతుని సేవ అందడం కాదు, విగ్రహమే భగవంతుడు. శ్రీ విగ్రహ మీన్స్ ఇట్ ఇస్ నాట్ డిఫరెంట్ దెన్ కృష్ణ. అది రాయితో చేసి ఉండొచ్చు, పంచలోహాలతో చేసి ఉండొచ్చు, కానీ ఒకసారి ప్రాణప్రతిష్ట అయ్యి భగవంతుని మనము ఆ విగ్రహంలో ప్రవేశించమని చెప్పినప్పుడు దెన్ లార్డ్ కెన్ మేనిఫెస్ట్ ఎనీ ఫామ్. ఈ సృష్టిలో ప్రతి ఎనర్జీ మొత్తము అంత్యశక్తి భగవంతునిదే. భగవంతుడు తచ్చుకుంటే ఏ రూపంలోనే అయినా సరే తనని తాను ప్రస్తుతం చేసుకోగలరు, రాయ రూపంలోనే ప్రస్తుతం చేసుకోగలరు, పంచలోకాల రూపంలో ప్రస్తుతం చేసుకోగలరు, ఎన్నెన్నో రూపాలు ఈవెన్ త్రూ మైండ్ ఈ కెన్ మేనిఫెస్ట్. సో కృష్ణ మేనిఫెస్ట్ త్రూ, కృష్ణ ఈజ్ డీటీ. సో డీటీ ఈజ్ కృష్ణ, అంటే శ్రీ విగ్రహం స్వయంగా భగవంతుడు, శ్రీ విగ్రహం భగవంతునికి ప్రతిరూపం కాదు. అదేవిధంగా భాగవతము భగవంతునికి ప్రతిరూపము కాదు, భాగవతం స్వయంగా భగవంతుడే, శ్రీకృష్ణుడే. అంటే ఎలా చెప్పొచ్చు అంటే భగవంతుడు, వెన్ కృష్ణ అపియర్స్ యాజ్ కృష్ణ అపియర్స్ ఇన్ ద స్పీసీస్ ఆఫ్ అక్వాటిక్స్, భగవంతుడు జలజరాశుల్లో ఆవిర్భవించినప్పుడు అవతారం పేరేమిటి? మత్స్యావతారం. అదే భగవంతుడు శూకర రూపంలో ఆ యొక్క జాతిలో అవతరించినప్పుడు అతని అవతారం పేరేంటి? వరాహ రూపం. జంతువు రూపంలో అవతరించి అంటే ఆ జంతువు స్పీషీస్లో అవతరించినప్పుడు భగవంతుని యొక్క అవతారం పేరు శ్రీ నరసింహ అవతారం. సో అదేవిధంగా భగవంతుడు గ్రంథ రూపంలో అవతరించినప్పుడు ఆ అవతారం పేరు భాగవతం. సో భాగవతం ఇస్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ. భాగవతం ఇస్ నాట్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ కృష్ణ. అంటే ఇంగ్లీష్లో అయితే ఇంకొంచెం నేను ఎగ్జాక్ట్గా నా యొక్క భావాన్ని వ్యక్తీకరించగలను కొన్నిసార్లు. కాబట్టి కొన్నిసార్లు నేను ఇంగ్లీష్లో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఐ ఫీల్ సాటిస్ఫైడ్ దట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మైసెల్ఫ్ అను నే బెటర్ వే. సో దయచేసి ఇంకేమనుకోవద్దు. సో భాగవతం అనేది ఇట్స్ నాట్ ఏ రిప్రజెంటేషన్, ఇట్ ఈస్ అన్ ఇన్కార్నేషన్, ఇట్ ఇస్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కృష్ణ. సో ఇదే విషయము అంటే ఇప్పుడు భాగవతం ఈ లోకంలోకి ఎలా వచ్చింది? సరే భాగవతం సూర్యుడి వలె వచ్చింది, సూర్యుడి వలె ఆవిర్భవించి అంధకారాన్ని పారదోలిందని చెప్పుకున్నాం. కానీ అది ఏ విధంగా అయిందయ్యా అంటే దానికి స్టోరీ వస్తుంది, మనకి భాగవతంలోనే వస్తుంది అది కూడా. జస్ట్ లైక్ మనం సృష్టి మొదట్లో బ్రహ్మదేవుడు ఆవిర్భవించినప్పుడు బ్రహ్మదేవుడు 4 తలలు ఉంటాయి. 4 తలల ద్వారా బ్రహ్మదేవుడు 4 వేదాలని వర్ణిస్తారు. 4 వేదాలు వర్ణిస్తారు కానీ 4 వేదాలు కలిసి ఉంటాయన్నమాట, అవి ఎప్పుడు విడివిడిగా ఉండవు. ఏ విధంగా మనం కాయగూరల మార్కెట్కి వెళ్తాము, రకరకాల కాయగూరలు కొనుక్కుంటాము, అన్నీ ఒక సంచిలో పెట్టేస్తాము. సో ఇంటికి వచ్చిన తర్వాత లేడీస్ ఏం చేస్తారు? ఆ వాటిని విడివిడిగా పేరుస్తారు అన్నమాట. అదేవిధంగా అన్నీ కలిసి ఉండేవి. ఒకప్పుడు అందరూ శుద్ధిధరులు కాబట్టి వారికి వినేవారు, అందరి దేవారు ఎబుల్ టు అసిమిలేట్ అండ్ మెమరైజ్. కానీ కలియుగ ప్రారంభంలో వ్యాసదేవుడు ఏం చేశారంటే కలియుగ వాసులకి అంత మెమరీ ఉండదు అని చెప్పి వాటిని కంపైల్ చేశారు. కంపైలింగ్ అంటే రచించారనమాట. రచించడం అంటే అదే ఆ శబ్ద రూపంలో ఉన్నదాన్ని పుస్తక రూపంలో ప్రవేశపెట్టారు. సో వ్యాసదేవుడు ఎవరు? స్వయంగా భగవంతుడు. వ్యాసదేవుడు కూడా భగవంతుడు అవగాహన అవతారం. లైక్ మనం చెప్పుకున్న భాగవతం ఇస్ ద బుక్ ఇన్కార్నేషన్ లిటరరీ అండ్ దిస్ ఇస్ వాట్ గ్రంథావతారం భాగవతం అయితే, కృష్ణుడి యొక్క గ్రంథావతారం భాగవతం అయితే, కృష్ణుడి యొక్క లిటరరీ ఇన్కార్నేషన్ వ్యాసదేవుడు. లిటరరీ ఇన్కార్నేషన్ అంటే తెలుగులో ఏమంటారు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యాసదేవుడు కూడా కృష్ణుడి యొక్క అవతారమే. ఈ అవతారం అంటే లిటరరీ ఇన్కార్నేషన్. వ్యాసదేవుడు ఈ వేదాలని విభజించారనమాట. అంటే డీక్లాసిఫైడ్ ద వేదాస్ ఇంటూ 4 పార్ట్స్, 4 ఋగ్వేదం ఆ విధంగా. తర్వాత వ్యాసదేవుడు 18 పురాణాలు రచిస్తారు, సత్వగుణం 6, రజోగుణం 6, తమోగుణంలో 6. తర్వాత వ్యాసదేవుడు ఉపనిషత్తులు కూడా రాస్తారు. ఇవన్నీ రాస్తారు అంటే అఫ్కోర్స్ ఎగ్జాక్ట్గా 18 కాదు. ఇవన్నీ రాసిన తర్వాత కూడా వ్యాసదేవుడికి పూర్తి రూపంలో సంతృప్తి చెందరు. అండ్ ఈజ్ నాట్ ఏబుల్ అండర్స్టాండ్, నేను ఇంత స్వయంగా భగవంతుడు చూడండి ఇంత రచించాను అయినా సరే ఎందుకు నాలో తృప్తి లేదు? ఇమాజిన్ యూ డూ సమ్ గుడ్ వర్క్, యూ నో యూ ఫీల్ సాటిస్ఫైడ్. అందరూ మెచ్చుకుంటున్నారు, మనం ఒక ఏదో ఐటెం చేస్తాము అందరూ మెచ్చుకుంటారు, యూ ఫీల్ సాటిస్ఫైడ్ అనమాట. కానీ ఇక్కడ వ్యాసదేవుడి పరిస్థితి ఏంటంటే తనకి తృప్తి కలగట్లేదు. ఎదురువాళ్ళకి మరి సరిపోయిందని తెలియదు కదా, తనకు తృప్తి కలగట్లేదు. అప్పుడు తను మెడిటేట్ చేస్తానమాట, ఎందుకు నాలో ఎక్కడ నేను చేసిన పనిలో ఎక్కడ లోపం ఉందా, ఎందుకు నాకు తృప్తి కలగట్లేదు, నాకు అర్థమవుతుంది నేను చేసిన పనిలో ఎక్కడ లోపం ఉంది అని చెప్పి. కానీ లోపం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు అక్కడికి నారదముని వస్తారు. నారదముని వచ్చి వ్యాసదేవుడికి చెప్తారనమాట. అసలుగా ఏమో చెప్తారంటే జుగుప్సితం అంటారనమాట. జుగుప్సితం అంటే డిస్గస్టింగ్ అంటే మనం ఏదో చూడండి చూడే సరే మనం మన కాలు ముందు ఏదైనా మలమూత్ర పడింది అనమాట మనం ఇలా అంటాం అన్నమాట, అంటే జుగుప్సితం. సో డిస్గస్టింగ్. సో వ్యాసదేవు నారదముని యూజెస్ దట్ వర్డ్ జుగుప్సితం, అంటే చాలా ఆ పదము చాలా ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ వర్డ్. ఆ పదాన్ని వాడతారు ఎవరు వాడతారు, నారదముని వాడతారు అన్నమాట. ఎందుకు వాడతారంటే అని చెప్తారు, చూడండి ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఈ లోకంలోనే ఉండిపోవాలి ఇంద్రియ తృప్తి కోసం చేస్తారు, తిరిగి తర్వాత స్వధామమైన భగవంతుని ధామానికి వెళ్ళడానికి ప్రయత్నించను, మనము శాస్త్రం ద్వారా తెనాలికి తిరిగి భగవంతుని ధామానికి ఎలా చేరుకోవాలో చెప్పాలి, కానీ ఈ లోకంలోనే ఇంకా ఉండిపోవడానికి మనము వాళ్ళని ప్రేరేపించకూడదు. నువ్వు రాసిన ఈ వేదాల ద్వారా ఈ ఉపనిషత్తుల ద్వారా నువ్వు ధర్మార్థ కామమోక్షల్ని ఎక్కువ ఎంఫసైజ్ చేసావు. ధర్మార్థ కామమోక్షములు అంటే ఈ లోకంలో ఉంటూ ధర్మాన్ని పాటిస్తూ ఈ లోకంలో ఎలా ఆనందంగా ఉండాలని చెప్పి, జస్ట్ యూను డూ గుడ్ బి గుడ్ టైప్. సో నారదుని అంటారు, కానీ జీవితం యొక్క పర్పస్ ఇది కాదే, పంచమ పురుషార్థం ప్రేమ కుమార్తో మహాన్ భగవంతుని పట్ల ప్రేమ. నువ్వు భగవంతుని యొక్క గొప్పతనాన్ని సంపూర్ణ రూపంలో ఇంకా నువ్వు స్తుతించలేదు, ఇంకా రాయలేదు, కాబట్టి యువర్ నాట్ యాక్చువల్లీ మెయిన్ థింగ్ నువ్వు రాయలేదనమాట. భగవంతుని గురించి, అతని గొప్పతనాన్ని గురించి, అతని యొక్క మాధుర్యాన్ని గురించి నువ్వు రాయకపోతే ఏ విధంగా జనాలకి భగవంతుని పట్ల ఆకర్షణ పెరుగుతుంది? భగవంతుని పట్ల ఆకర్షణ పెరగనప్పుడు ఎందుకు వాళ్ళు తిరిగి భగవంతుని ధామానికి వెళ్ళాలనుకుంటారు? అన్లెస్ యు క్రియేట్ అట్రాక్షన్ టువర్డ్ సుప్రీం లార్డ్, వై వుడ్ ద జీవ డిజైర్ టు గో టు సుప్రీం లార్డ్? సో నువ్వు ఆకర్షణ, నువ్వు భగవంతుని సఫిషియంట్గా నువ్వు భగవంతుని సఫిషియంట్గా స్తుతించకపోవడం ద్వారా వలన నువ్వు పూర్తిగా నీకు ఆ యొక్క సాటిస్ఫాక్షన్, ఆత్మసంతృప్తి కలగట్లేదు అని చెప్పి చెప్తారన్నమాట. అప్పుడు వ్యాసదేవుడు భాగవతాన్ని రచిస్తారు. భాగవతం రచించడం అంటే భాగవతాన్ని కంపేర్ చేస్తారు, భాగవతంలో పాస్టర్స్ అనేవి అది ఎటర్నల్, కాకపోతే ఆ పాస్టర్స్ అన్నిటిని ఈ కన్సోలిడేట్స్, సమరైజెస్, కన్సోలిడేట్స్. ఆ విధంగా భాగవతం ఈ లోకంలోకి వస్తుంది. ఏమని వస్తుందంటే, ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం. ఇదం భాగవతం నామ, ఈ భాగవతం అనే గ్రంథము పురాణ బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం. ఉత్తమ శ్లోక చరితం అంటే, ఉత్తమ శ్లోక అంటే స్వయంగా భగవంతుడు. ఎవరైతే ఉత్తమమైన శ్లోకములతో స్తుతించబడడానికి అర్హులు, ఎవరు? భగవంతుడు. వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి గ్లోరిఫైడ్ బై ద ఉత్తమ శ్లోక, అందుకే భగవంతుడి పేరు కూడా ఉత్తమ శ్లోకం అయిపోయింది అనమాట. అతని పేరే ఉత్తమ శ్లోకం, వన్ ఆఫ్ హిజ్ నేమ్స్. కానీ యాక్చువల్గా టెక్నికల్గా ఉత్తమ శ్లోకం అంటే ఎవరైతే అర్హుడు, దేనికి అర్హులు? ఉత్తమ శ్లోకం అంటే బెస్ట్ ఆఫ్ ద చాయిసెస్ పోయిట్రీ, ఆ విధంగా స్తుతించడానికి ఎవరైతే అర్హులు ఉంటారో ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి ఎవరంటే స్వయంగా భగవంతుడే. అందుకే పాతకాలంలో మనం చూసుకుంటాం అన్నమాచార్యుల గురించి, మనము నేను అతని జీవన చరిత్ర చదవలేదు బట్ అది సినిమాలో చూశాను నేను, లైక్ హీ రైట్స్ బ్యూటిఫుల్ పోయిట్రీ, ఉత్తమ శ్లోకం, బెస్ట్ పోయిటరీ రాస్తారు వెంకటేశ్వర స్వామికి. అది విని అక్కడ రాజు అనుకుంటాడు, ఆహా ఇంత బాగా రచన చేస్తున్నాడు, ఇంత బాగా స్తుతిస్తున్నాడే, నన్ను కూడా స్తుతిస్తూ రాస్తే బాగుంటుంది కదా అని చెప్పి అతను అడుగుతాడు, నన్ను కూడా స్తుతించండి, స్తుతించి స్తుతిస్తూ ఒక పద్యం రాయమంటే దానికి అన్నమాచార్య గారు ఒప్పుకోరనమాట. ఎందుకంటే ఈ ఉత్తమ శ్లోకం అనే ఇది కేవలం భగవంతునికి మాత్రమే చెందుతుంది, ఓన్లీ హీ డిజర్వ్స్ టు బి గ్లోరిఫైడ్ లైక్ దాట్. కాబట్టి నేను వేరే వ్యక్తికి, వేరే ఏ జీవికి, అది కేవలం భగవంతునికి చెందాలి, వేరే ఏ జీవికి అటువంటి స్తుతి చెందడానికి అర్హులు కాదు అంటారనమాట. దానికి రాజు కోపం వస్తుంది. బట్ ద పాయింట్ ఇస్ దాట్ ఉత్తమ శ్లోకం ఈజ్ ఏ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే వాట్ ఇస్ యాడ్జెక్టివ్? యూ హ్యావ్ నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే లక్షణం. సో ఇట్స్ యాడ్జెక్టివ్ ఇన్ వన్ వే, బట్ ఇట్ ఇస్ ఆల్సో ఏ నౌన్. యాడ్జెక్టివ్ అంటే అది ఒక భగవంతుని యొక్క ఉన్న ఒక లక్షణం, ఒక గుణం, కానీ అది నౌన్ కూడా అయిపోయింది. నౌన్ అంటే భగవంతుని పేరు కూడా అయిపోయింది అనమాట. సో ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి. చకార భగవాన్ ఋషి అంటే ఎవరు రాశారంట? చకార భగవాన్ ఋషి, భగవంతుని రాశారు. ఏ ఋషి ద్వారా? వ్యాస మహర్షి ద్వారా. సో హియర్ ఇట్స్ మెన్షన్, సో దిస్ భాగవతం ఇస్ ఎన్ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ. అంటే ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటంటే, దిస్ శ్రీమద్ భాగవతం, శ్రీమద్ భాగవతం మొదటి స్కంధం 3వ అధ్యాయం 40వ శ్లోకం, గుర్తుపెట్టుకోండి, మొదటి స్కంధం 3వ అధ్యాయం 40వ శ్లోకం. ఈ భాగవతం, దిస్ భాగవతం ఇస్ ద లిటరీ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ. తెలుగు భాగవతంలో దాన్ని ఎగ్జాక్ట్ పదం చెప్పుకుంటుందేమో, భాగవతం ఇస్ రిటర్న్ ఇన్కార్నేషన్ కృష్ణ అండ్ ఇట్ ఇస్ రిటర్న్ బై కృష్ణ. రిటన్ బై అనదర్ లిటరరీ ఇన్కార్నేషన్ కృష్ణ, హూ ఇస్ వ్యాసదేవ. భాగవతం కూడా కృష్ణుని యొక్క అవతారము, అది రచించింది కూడా కృష్ణ అవతారమే. ఎవరా కృష్ణ అవతారం అంటే వ్యాసదేవుడు అనమాట. నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్తి అయనం మహత్. నిశ్రేయసాయ లోకస్య, ఈ లోకానికి మొత్తం అది శ్రేయస్సునిస్తుంది. ధన్యం, ధన్యం అంటే ఇట్ ఇస్ ఆల్ ఆస్పిషియస్, అంటే మొత్తం శుభము. ధన్యం అంటే సక్సెస్ఫుల్, ఇట్ బ్రింగ్స్ ఆల్ సక్సెస్. స్వస్తి అయనం మహత్, స్వస్తి అయనం, స్వస్తి అయనం, స్వస్తి మీన్స్ ఆల్ ఆస్పిషియస్నెస్. ఈ భాగవతం వలన మనకి పర్ఫెక్షన్ వస్తుంది. పర్ఫెక్షన్ అంటే అన్ని సిద్ధులు లభిస్తాయి, మరియు మనకి స్వస్తి అంటే శుభం జరుగుతుంది, మరియు అన్ని అపశకనాలు పోతాయని చెప్పబడింది అన్నమాట. సో దిస్ ఈజ్ క్లియర్లీ మెన్షన్. నేను ఇదం భాగవతం నామం పురాణం యా బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం సకార భగవాన్ ఋషి, ఇక్కడ క్లియర్గా చెప్పబడింది. సో భాగవతం ఈ విధంగా స్వయంగా కృష్ణుడే, కానీ ఏ విధంగా ఈ లోకంలో అవతరించారు అంటే ఇగే వ్యాస మహర్షి ద్వారా అవతరించారు. వ్యాస మహర్షి ఎవరయ్యా అంటే వ్యాస మహర్షి కూడా స్వయంగా కృష్ణుడే. సో ఇప్పుడు మనము, సో వన్ థింగ్ ఇస్ క్లియర్, సో భాగవతం ఇస్, భాగవతం ఇస్ ఇన్కార్నేషన్ కృష్ణ, అండ్ భాగవతం ఇస్ ఆల్ అబౌట్ కృష్ణ. ఒకటి భాగవతము భగవంతుని యొక్క అవతారము, రెండోది భాగవతంలో ఏముందయ్యా అంటే భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క గుణరూప నామనాం, భగవంతుని యొక్క లక్షణము గుణాలు, భగవంతుని యొక్క రూపము, భగవంతుని యొక్క కీర్తి, భగవంతుని యొక్క లీలలు, భక్తులతో సంబంధ సత్సంబంధాలు, భగవంతునికి సంబంధించిన ప్రార్థనలు, భక్తులకు సంబంధించిన ప్రార్థనలు, ఇదే భాగవతం. అంటే భాగవతం ఇస్ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ, అండ్ భాగవతం స్పీక్స్ ఓన్లీ అబౌట్ కృష్ణ. ఎందుకంటే కృష్ణుడుని సెంటర్ పెట్టకుండా భాగవతం మనం చర్చించుకుంటే, హనీ బాటిల్ ఓపెన్ చేయకుండా బయట నుంచి హనీని నాలికతో నాకినట్టు అనమాట. ఏదైతే ప్రభుపాదం గారు చెప్తారు కదా భగవద్గీత గురించి, కృష్ణుడి యొక్క పొజిషన్ అర్థం చేసుకోకుండా భగవద్గీతను చదివితే ఇట్ ఇస్ లైక్ లికింగ్ ద హనీ ఫ్రమ్ అవుట్ సైడ్ అని చెప్పి ప్రభుపాదం గారు చెప్తారు. నేను చెప్పట్లేదు, ప్రభుపాదం గారు చెప్తారు. కృష్ణుడి యొక్క స్థానం తెలుసుకోకుండా, కృష్ణుడు ఎవరు తెలుసుకోకుండా భగవద్గీత చదివితే ఏం లాభం వస్తుంది? అప్పుడు అటువంటి వాడికి ఎంత నాయన నాలికతో నాకినా సరే అతనికి ఆ తేనె యొక్క మధురం తెలియదు. అదేవిధంగా కృష్ణుడు గురించి తెలుసుకుంటే అప్పుడు బాటిల్ ఓపెన్ చేసి అన్నింటిని మనం ఆస్వాదించవచ్చు. అదేవిధంగా భాగవతం కూడా, భాగవతం కూడా ఎవరి గురించి చెప్పబడింది మరియు భాగవతం ఎవరని తెలియకుండా మనం భాగవతాన్ని జంప్ అయితే మనకి అది ఒక థియరటికల్ నాలెడ్జ్ తప్ప అది రియల్లీ డజంట్ గివ్ ద డిజైర్డ్ రిజల్ట్. భాగవతం ఏదైతే ప్రమాణానికి ప్రామిస్ చేస్తుందో ఆ రిజల్ట్ మనకి దక్కదు. దిస్ ఈజ్ అబౌట్ భాగవతం. సెకండ్ థింగ్ ఏంటంటే, మనందరం గౌడీ వైష్ణవులు కాబట్టి, 10:45 మనందరం గౌడీ వైష్ణవులు కాబట్టి, సో శ్రీ చైతన్య మహాప్రభులు వారు చెప్తారు కదా, అతని యొక్క ఎంటైర్ ద పర్పస్ ఆఫ్ శ్రీ చైతన్య మహాప్రభు ఇన్కార్నేషన్, చైతన్య మహాప్రభు వారి సిద్ధాంతం మొత్తాన్ని మనము ఒక శ్లోకంలో చెప్పాలంటే ఈ శ్లోకము చెప్పచ్చు. చక్రవర్తి పద రాస్తారు శ్లోకము, ఆరాధ్య భగవాన్ వచ్చేసినయ్య సద్దామ శ్రీ వృందావనం రమ్య కాచిత్ ఉపాసన ప్రజలకు వర్గీయన వా కల్పితం అని చెప్తారన్నమాట. శ్రీమద్ భాగవతం అమల పురాణం ప్రేమ కుమార్తో మహాన్ శ్రీ చైతన్య మహాప్రభు మతమిదం తత్రాదరో భువిహి అని చెప్పి ది శ్లోక స్పీక్స్ అబౌట్ ద మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ శ్రీ చైతన్య మహాప్రభు. మిషన్ స్టేట్మెంట్ ఏంటయ్యా అంటే మహాప్రభు ఏం స్థాపించాలనుకున్నారు, ఫస్ట్ ఏం స్థాపించాలనుకున్నారు, ఆరాధ్య భగవాన్ వ్రజేష తనయ, ఎవరిని పూజించాలి, కృష్ణుని, అది కూడా ఏ కృష్ణుని, వ్రజేష తనయ, వ్రజేష తనయ అంటే వృందావన కృష్ణుని అని చెప్పి. సో భాగవతం కూడా, సో అది ఫస్ట్ది. రెండోది ఏం చెప్తారు, తద్ధామ శ్రీ వృందావనం, అంటే దేన్ని, ఏ ధామాన్ని మనం పూజించాలి, వృందావనాన్ని. మూడోది ఏ విధంగా భగవంతుని పూజించాలి, గోపికల ద్వారా. నాలుగోది ఏ గ్రంథాన్ని పఠించాలి, భాగవతం. సో ఈ నాలుగు మహాప్రభు చెప్పారు. మనం ఈ నాలుగిట్లో చూసుకున్నట్లయితే, ఈ నాలుగిట్లలో కూడా భాగవతాన్ని మనం చదివితే మిగతా మూడు కూడా మనకు అర్థమవుతాయి. అదర్ త్రీ థింగ్స్ మహాప్రభు మిగతా మూడు నాలుగు స్థాపించడానికి వచ్చారు, కానీ నాలుగుట్లో కూడా భాగవతాన్ని మనం స్థాపిస్తే మిగతా మూడుట్ని భాగవతమే స్థాపిస్తుంది. ఆరాధ్య భగవాన్ వజేషుతనయ, భాగవతం క్లియర్గా చెప్తుంది కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్హెడ్ అని చెప్పి. కృష్ణుడు పరమసత్యము, కృష్ణుడు ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఇన్కార్నేషన్స్. ఏతేజాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం, 1వ స్కందము 3వ అధ్యాయం 28వ శ్లోకం మాకు తెలిసిన. సో దీన్ని పరిభాష సూత్రం అంటారు అన్నమాట. అంటే భాగవతం మొత్తం మీదకి, భాగవతంలో మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ 18,000 శ్లోకాల్లోకి ఏ శ్లోకం అత్యంత ముఖ్యమైనది అంటే ఈ శ్లోకం, రిమెంబర్ ది శ్లోకం. జీవగోస్వామి చెప్తారు ఈ ఒక్క శ్లోకం మీద జీవగోస్వామి 100,000 శ్లోకాలు రాస్తారు. ఈ శ్లోకానికి భాష్యము, భాష్యాన్ని లక్ష శ్లోకాల్లో రాస్తారంటే అర్థం చేసుకోవచ్చు శ్లోకం ఎంత గొప్పదో అని చెప్పి. ఏతేచే అంశ కళాపుంష కృష్ణస్తు భగవాన్ స్వయం. సో భాగవతం క్లియర్ చెప్పేస్తుంది, అన్ని కొవ్వొత్తులు ఒకేలా ఉంటాయి కానీ ఒక కొవ్వొత్తు నుంచి ముందు వెలుగుతుంది, ఆ కొవ్వొత్తు ద్వారా అన్ని కొవ్వొత్తులు వెలుగుతాయి, అన్నీ ఒకేలా ఉంటాయి కానీ ఆ కొవ్వొత్తు ప్రత్యేకం దానిదే అని చెప్తారు. అదేవిధంగా అన్ని అవతారాలకి శక్తి సామర్థ్యం సమానంగా ఉండొచ్చు కానీ ఎంత లేదైనా సరే ఆ అన్ని కొవ్వొత్తులకి ఆ అవతారాలకి అర్జునం ఏంటి, కృష్ణస్తు స్వయం భగవాన్, భగవాన్ స్వయం భాగవతం క్లియర్గా చెప్తుంది. మనం చూడొచ్చు కూడా భాగవతం దశమ స్కంధంలో చూసినట్లయితే చాలామంది అనుకుంటారు అరే విష్ణువు కదా నారాయణుడు, నారాయణుడు ఆదిపురుషుడు, నారాయణ నుంచి అన్ని అవతారాలు వస్తాయి, దశావతారాలు వస్తాయి, దశావతారాల్లో కృష్ణుడు ఒకరు అని చెప్పి మనము బయట లోకంలో చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. కానీ భాగవతం దానికి ఖండిస్తుంది. భాగవతం ఏం చెప్తుందంటే విష్ణువు నుంచి కృష్ణుడు కాదు, కృష్ణుడి నుంచి విష్ణువు వచ్చాడు అని చెప్తుంది. మనం చూడొచ్చు బ్రహ్మ విమోహన లీలలో ఆ లీల గురించి మనం మొత్తం వర్ణించుకోము కానీ మనకు చూస్తే మనకు తెలిసిందే బ్రహ్మదేవుడు కృష్ణుడిని అంటే అతను కూడా మోహితుడైపోతాడు అనమాట, నిజంగా కృష్ణుడు భగవంతుడా అని చెప్పి. సో ఆ విధంగా అతను కృష్ణుడిని పరీక్షించడం కోసం అతను తన యొక్క కౌహెడ్ బాయ్ ఫ్రెండ్స్ అంటే గోల బాలుడిని తర్వాత తన దూడల్ని అందరినీ మాయం చేస్తాడు. ఆ కృష్ణుడు ఏం చేస్తాడు, స్వయంగా కృష్ణుడు సంవత్సరం పాటు తన మిత్రుడు తన గోపబాలు వల్లనే మరియు తన ఆ యొక్క ఆవు దూడల వల్లనే అతను ఎక్స్పాండ్ అవుతాడనమాట. ఎక్స్పాండ్ అంటే తనను తాను భగవంతుడు ఈ ఎక్స్పాండ్స్ అంటే అండర్స్టాండ్ కృష్ణ ఎక్స్పాండ్స్. తర్వాత బ్రహ్మదేవుడు చూసి ఆశ్చర్యపోతాడు, అరే నేను అందరూ పట్టుకెళ్ళిపోయాను కదా ఆయన ఎక్కడ ఉన్నారేంటి అని చెప్పి మళ్ళీ వచ్చి చూసినప్పుడు బ్రహ్మదేవుడు అప్పుడు ప్రతి ఒక్క దూడ విష్ణు కింద మారుతుంది, ప్రతి ఒక్క గోళపరుడు విష్ణు కింద మారుతాడు. మారిన తర్వాత బ్రహ్మదేవుడు కళ్ళెదురుగా కొన్ని వేల మంది విష్ణువులు కనిపిస్తూ ఉంటారనమాట, చతుర్భుజ విష్ణువులు అనమాట. బ్రహ్మదేవుడు మర్చిపోతుంది, నేను సృష్టి మొదట్లో చూసిన విష్ణు గర్భోదక విష్ణు, ఆ విష్ణు ఇంతమంది ఉన్నారేంటి అని చెప్పి. తర్వాత విష్ణువులు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి గోపాలుడు విష్ణువు అవుతారు, ప్రతి ఆవు కూడా విష్ణు అవుతుంది, తర్వాత విష్ణువులు అందరూ విష్ణువులో కలిసిపోతారనమాట. దాని బ్రహ్మ బిల్డ్ బ్రహ్మదేవ్ ప్రాంతంలో చెప్తాడు స్వయంగా. ఏమో చెప్తారంటే ఆయన, స్వామి నేనుంచే కదా ఇంతమంది విష్ణువులు వచ్చారు, మళ్ళీ నీలా కలిసిపోయారు, నాకేం చూపించారు, నాకు అర్థమయ్యేలా చెప్పావు. బ్రహ్మ స్వయంగా అంటారు, మీరే విష్ణుకి ఆద్యుడు అని చెప్పి, సరే మీరే విష్ణు కాదు నా పర్ఫెక్ట్. సో ఈ విధంగా భాగవతం క్లియర్లీ ఎస్టాబ్లిష్ దాట్ కృష్ణ డజన్ కన్ఫర్మ్ విష్ణు, విష్ణు కన్ఫర్మ్ కృష్ణ, అంటే కృష్ణుడు నుంచి విష్ణు వస్తారు కానీ విష్ణువు నుంచి కృష్ణుడు కాదని చెప్పి. సో వీ కెన్ క్లియర్లీ సీ దాట్ భాగవతం ఎస్టాబ్లిషెస్ దాట్ కృష్ణ ఇస్ ద సుప్రీం లార్డ్. సో మనం చూసే మహారాజ భగవాన్ రాజేశ తనయ. సెకండ్ ఏంటంటే తద్దామ వృందావనం. సో వృందావనం యా, సో యా మనం చెప్పుకున్న ఫస్ట్ ఏంటంటే ఆరాధ్య భగవన్ రాజేశ్వర. సో భాగవతం స్థాపిస్తుంది, ఏమో స్థాపిస్తుంది అంటే కృష్ణుడు హీఈస్ ద సుప్రీం. అది కూడా ఏ కృష్ణుడు అంటే బాలగోపాలకృష్ణుడు. భాగవతం చెప్పండి భాగవతం గోపాలకృష్ణుడు హీఈస్ ద సుప్రీం ఇన్కార్నేషన్ అని చెప్పి, సుప్రీం పర్సనాలిటీ అని చెప్పి. తర్వాత తద్దామ వృందావనం మహాప్రభు యొక్క రెండవ మిషన్ స్టేట్మెంట్, దట్ ఈస్ టాప్ మోస్ట్ అబౌట్ ఇస్ వృందావనం. అన్ని ధామాల్లోకి అత్యంత ఉత్తమమైన ధామం ఏమిటి, వృందావనం. ఎందుకు వృందావనం అత్యంత ఉన్నతమైన ధామం అంటే రెండు కారణాలు ఆచార్యులు చెప్తారు మనకి. ఎందుకంటే వైకుంఠం కాదు, అయోధ్య కాదు, ఇంకేమి కాదు, వృందావనం. ఎందుకు వృందావనం, అది కూడా మళ్ళీ ద్వారక కాదు, మథుర కూడా కాదు, వృందావనమే. ఎందుకయ్యా అంటే వృందావనంలో కృష్ణుడు రోజు ఆవుల్ని దూడల్ని మేపడానికి వెళ్ళేవారు. వెళ్ళినప్పుడు భగవంతుడు తన పాదాలకి చెప్పులు కూడా వేసుకునేవారు కాదు. కృష్ణస్ లోటస్ ఫీట్ ఇస్ కిస్సింగ్ ద ఐ నో రమణ రేతి. భగవంతుడు అంటే వ్రజరస్ అంటే భగవంతుడు, వ్రజభూమి యొక్క ధూళిని భగవంతుని పాదాలు ముద్దాడుతున్నాయన్నమాట. ఇది కేవలం కృష్ణ అవతారంలోనే ఉంటుంది. రాముడు తన అవతారంలో కూడా కింద పాదుకులు వేసుకునేవారు, కృష్ణుడు కూడా ద్వారకలో పాదుకులు అంటే ఏ అవతారం తీసుకున్నా సరే భగవంతుడు పాదుకులు ఉంటాయి, కేవలం కృష్ణావతారంలోనే. అది కూడా కృష్ణస్ వృందావన్ పాస్ట్ టైమ్స్ రజేంద్రనందన్, కేవలం రజేంద్రనందన్ నీళ్ళల్లో మాత్రమే భగవంతుడు తన పాదాలని స్వయంగా ఆ యొక్క డస్ట్ ఆ యొక్క రజరస్ రజ్ ఆ యొక్క వృందావన ధూళి మీదని ముద్దాడింది అనమాట భగవంతుని పాదాలు. సో అందుకనే వృందావనంలో యాక్చువల్గా ఏం చెప్తారంటే కృష్ణాస్ ఫుట్ ప్రింట్ మార్క్స్ అలాగే ఉంటాయంట. యాక్చువల్గా అందుకొని నేను 900,000 ఆవులు తిరిగేవి కానీ అవి ఎప్పుడు కృష్ణుడు ఎక్కడైతే పాదాలు పెట్టాడో ఆ పాదాలను ముట్టేవి కావు అవి, ఆ పాదాల మీద అడుగు పడకుండానే అవి నడిచేవి. కృష్ణుడు యొక్క పాదాల యొక్క చిహ్నాలు అలా ఉంటాయని చెప్పి మనం చూంటాం దశమస్కందంలో. అక్రూర అక్రూరుడు వృందావనం వెళ్ళినప్పుడు అక్కడ దిగ్గానే బయట దిగుతాడు, వృందావనం ఎంట్రెన్స్లో దిగి కృష్ణుడి యొక్క పాదాలని చూసి దండ నమస్కారం చేస్తారనమాట. చూడు కృష్ణాస్ కృష్ణాస్ లోటస్ ఫుట్ లోటస్ ఫీట్ ద కిస్సెస్ ద డస్ట్ ఆఫ్ వృందావనం. ఇది మొదటి కారణం అయితే. రెండవ కారణం ఏంటంటే కృష్ణుడు మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ ఇప్పుడు బ్రహ్మ విమోహన లీలలో 1 సంవత్సరం పాటు ఆవుదూడ్ల కింద మారారు భగవంతుడు స్వయంగా తనను తాను ఎక్స్పాండ్ చేసుకొని. ఆవుదూడ్లుగా మారినప్పుడు అవి గడ్డి మేస్తుంది కదా. సో కృష్ణ ఇస్ కిస్సింగ్ ద ఒకటి ముందు కృష్ణుడి పాదాలు వృందావన భూమిని ముద్దాడాయి, తర్వాత కృష్ణుడు స్వయంగా ఆవుదూడల రూపంలో వృందావనాన్ని ముద్దాడారనమాట. గడ్డి తీయకూడినప్పుడు మరి మూర్తులకి తీస్తారు కదా. ఆ విధంగా భగవంతుడు తన స్వయంగా తన అధరాలతో భగవంతుడు వృందావన భూమిని ముద్దాడారనమాట. యూ కెన్ ఇమాజిన్. సో వృందావన సచ్చే ఎగ్జాల్టెడ్ ధామ్, సచ్చే ఎగ్జాల్టెడ్ ధామ్. తర్వాత రమ్యకాచిత్ ఉపాసన గోపికల యొక్క గొప్పతనం అది కూడా వృందావనం చెప్పబడింది. ఐఎమ్ రన్నింగ్ లేట్స్ కాబట్టి నేను చెప్పను ఏ విధంగా వృందావన వాసి కృష్ణుడి కోసం కళ్ళు కాయ కాచేలాగా విద్య చూసేవారు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే శ్రీ చైతన్య మహాప్రభులు వారు స్థాపించదలుచుకున్న 4 లక్ష్యాలలో 1 లక్ష్యం భాగవతాన్ని స్థాపించడము. ఆ లక్ష్యం వాళ్ళ భాగవతము మిగతా 3 లక్ష్యాలు కూడా స్థాపిస్తుంది. కృష్ణుడే టాప్ మోస్ట్, అది కూడా వృందావన కృష్ణుడు. రెండవది వృందావన ధామం టాప్ మోస్ట్. మూడవది వృందావన వ్రజగోపికల యొక్క భక్తి టాప్ మోస్ట్ అని చెప్తుంది. భాగవతం దాన్ని స్థాపిస్తుంది. సో శ్రీ చైతన్య మహాప్రభు కూడా స్వయంగా అందుకనే భాగవతాన్ని ప్రతిరోజు మహాప్రభులు వారు అధ్యయనం చేసేవారు. ఎవ్రీడే యూస్ టు హియర్ ధ్రువ చరిత్ర ప్రహ్లాద చరిత్ర మహాప్రభులు ఎదురు మిస్ అయ్యేవారు కాదు. సో యూ కెన్ అండర్స్టాండ్ యూనో శ్రీ చైతన్య మహాప్రభుల వారి దృష్టిలో భాగవతం అనేది ది టాప్ మోస్ట్ లిటరేచర్. మనకు ఒకటి వైష్ణవుల క్వశ్చన్కి వచ్చేసరికి మనకి భాగవతము చైతన్య చరిత్ర. సో ఐ థింక్ విత్ దిస్ ఐ కెన్ యా గో అహెడ్. యా సార్ ఐ థింక్ మనం ఇంకో పాయింట్ చెప్పాలి. అంటే మనం ఇప్పుడు భాగవతం గురించి మనం వచ్చాము ఒక కంక్లూజన్కి వచ్చాము. భాగవతం ఇస్ నాన్ డిఫరెంట్ దాన్ కృష్ణ, కృష్ణుడితో అభిన్నము. భాగవతం కృష్ణుడే, భాగవతం కృష్ణుడికి ప్రతిరూపం కాదు, భాగవతం స్వయంగా కృష్ణుడే, కృష్ణావతారమే, అనంతావతారం భాగవతం. కాబట్టి కృష్ణుడికి ఏ విధంగా అంటే భాగవతం కూడా కృష్ణుడి శరీరం వంటిది అనమాట. పద్మపురాణంలో చెప్పబడుతుంది, ఏమో చెప్పబడుతుంది అంటే భాగవతం 12 స్కందాలు కృష్ణుడి శరీరంతో పోల్చబడతాయన్నమాట. భాగవతం మొదటి 2 స్కందాలు కృష్ణుడి పాదాలతోని, తర్వాత 3వ స్కందం 4వ స్కందం కృష్ణుడి యొక్క పిక్కలతోని, ఆ విధంగా తర్వాత 6వ స్కందం తొడలతోని, ఆ విధంగా ఒక్కొక్క స్కందం ఒక్కొక్క శరీరం కృష్ణుడు అందంతో. 10వ స్కందం కృష్ణుడి యొక్క ముఖం, కృష్ణ స్మైలింగ్ ఫేస్ ఇస్ 10th క్యాంటో. 11th క్యాంటో కృష్ణుడు నుదురు, 12వ స్కందం కృష్ణుడు తల. ఈ విధంగా పద్మపురాణంలో చెప్పబడింది అన్నమాట. ఏ విధంగా మనం భగవంతుణ్ణి మనం దర్శనం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క చరణపాదముల నుంచి మొదలెట్టాలి. ఎప్పుడైనా భగవంతుని దర్శనం మనం షుడ్ నాట్ లుక్ అట్ ద ఫేస్ ఆఫ్ కృష్ణ, షుడ్ స్టార్ట్ లుకింగ్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ. దట్ ఈస్ హౌ ఆచార్య చెప్పారు. ఎప్పుడైనా సరే భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు మనం భగవంతుని పాదాల నుంచి నెమ్మదిగా పైకి వెళ్తే భగవంతుని యొక్క ముఖారవిందాన్ని మనం చూడాలి. అదేవిధంగా భాగవతాన్ని కూడా మనం ఆశ్రయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 1వ స్కందం నుంచే ప్రారంభించాలి. 10వ స్కందం జంప్ కొట్టావా యూ విల్ నాట్ గెట్ ద డిజైర్డ్ రిజల్ట్ డైరెక్ట్గా. 10వ స్కందమే భాగవతం మొత్తానికి సారం, కానీ సారాన్ని మనం డైరెక్ట్గా దానికి ఎప్పుడు షార్ట్కట్స్ వెళ్ళకూడదు. మన ఆచార్యం చెప్పిన విధంగా వెళ్ళాలి. గో త్రూ క్యాంటో వన్. ఎందుకు క్యాంటో వన్ అయ్యా అంటే మనం ఇప్పుడు మనం ఎంట్రెన్స్ అవుతున్నాం కాబట్టి మనము యూ విల్ సీ, ఐ విల్ టెల్ యూ వై ఫ్రమ్ క్యాంటో వన్. సో తర్వాత అదే పద్మపురాణం చెప్తుంది, తమాది దేవం కరుణం నిదానం తమాల వర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతం భజామహే భాగవత స్వరూపం అని చెప్పి చెప్పబడింది. ఏమని చెప్తారంటే కృష్ణుడి గురించి వర్ణిస్తున్నారు, తమాది దేవం కరుణం నిదేవం కరుణం నిదానం. భాగవంతుడు ఎవరు? స్వయంగా కరుణామూర్తి. తమాల వర్ణం సుహితావతారం, తమాల వర్ణం భగవంతుని యొక్క వర్ణం ఏమిటి? తమాల్ ట్రీ. అందుకనే శ్రీల ప్రభుపాద వారికి తమాల వృక్షం అంటే అంత ప్రేమ. వృందావన టెంపుల్ కడుతున్నప్పుడు ఆ కోటియాలో తమాల వృక్షం ఉండేది. అయితే టెంపుల్ కట్టాలన్నా టెంపుల్ మెయిన్ టెంపుల్ చూడొచ్చు, బయట కోటియార్ చూడొచ్చు, కానీ అక్కడ ఆ చెట్టుని కొట్టేయాలనుకున్నప్పుడు ప్రభుపాద వారు ఒప్పుకోలేదన్నమాట, లేదు. ఎందుకంటే తమాల వృక్షం అనేది చాలా రేర్, దొరకదు. కదంబ దొరుకుతుంది కానీ కదంబ రాధారాణి ఫేవరెట్, తమాల కృష్ణుడు ఫేవరెట్ అనమాట. తమాల వృక్షం దొరకదని చెప్పి ప్రాపర్ కొట్టదన్నారు. ఇప్పటికీ మనం చూడవచ్చు తమాల వృక్షం అలాగే ఉంది. భగవంతుని యొక్క రూపము అంటే భగవంతుని యొక్క వర్ణం ఏంటి, తమాల వర్ణం, సుహితావతారం. తర్వాత అపార సంసార సముద్ర సేతం, అంటే ఈ భౌతిక సంసారం మొత్తాన్ని భగవంతుని ఆశ్రయం తీసుకుంటే ఏమవుతుంది, ఈ భౌతిక సంసారం మొత్తము ఆవిరైపోతుందంట. భౌతిక సంసారం, ఈ కష్టాలు, ఈ క్లేశాలన్నీ ఆవిరైపోతాయి భగవంతుని మనము ఆశ్రయం తీసుకుంటే. తర్వాత ఏంటంటే భజామ్యహం భాగవత స్వరూపం. సో అటువంటి భగవంతుడు ఎవరైతే భాగవత స్వరూపుడో అటువంటి భగవంతుని నేను పూజిస్తానని చెప్పి చెప్పబడిన పద్మ పురాణం. భాగవత స్వరూపం అంటే ఇక్కడ యూ కెన్ సీ దిస్ కృష్ణ, అంటే కృష్ణుడి మరో పేరు ఏమిటి, భాగవత స్వరూపము, ఇక్కడ అలా వర్ణింపబడింది. భజామ్యహం భాగవత స్వరూపం. సో వీ హ్యావ్ సీన్ సో మెనీ ప్లేసెస్ కృష్ణ భాగవతం ఇస్ నాన్ డిఫరెంట్ ఆఫ్ కృష్ణ. అందుకనే చైతన్య చరితామృతంలో శ్లోకం వస్తుంది, మేబీ రేపు నేను గుర్తుండే ఆ శ్లోకం చెప్తాను. అందులో ఏమొస్తుందంటే ఎవరింట్లోనైతే భాగవతం ఉంటుందో వాళ్ళకి కృష్ణ ఉన్నట్లే వస్తుంది అనమాట. సో ఇట్స్ ఎ గుడ్ అడ్వర్టైజ్మెంట్ ఇంట్లో మీరు భాగవతాన్ని ప్రతిష్టపించుకోవడానికి. ఎవరింట్లో అయితే భాగవతం ఉందో భాగవతాన్ని మీరు వెల్కమ్, హోమ్ వెల్కమ్ చేస్తారో, అంటే భాగవతాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తారో, మీరు కృష్ణుని స్వయంగా మీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పి చైతన్య చరితామృతంలో ఉంది. యూ కెన్ అండర్స్టాండ్ ఇది. సో ఇప్పుడు మనం భాగవతంలో ప్రవేశించబోతున్నాము. సో భాగవతంలో ప్రవేశించినప్పుడు దేర్ ఈజ్ ఐ క్విక్లీ ఎక్స్ప్లెయిన్, భాగవతం మొదటి స్కంధంలో 19 అధ్యాయాలు ఉంటాయి. ఆ 19 అధ్యాయాలు ఎలా ఉన్నాయని నేను మీకు బ్రీఫ్గా 2 మినిట్స్లో చెప్తాను, తర్వాత మనం మొదటి అధ్యాయంలో ప్రవేశిస్తాము. సో భాగవతంలో మొదటి అధ్యాయం ఏంటంటే నైమశారణ్య శౌనకాది ఋషి, నైమశారణ్య ఋషులు సూత గోస్వామికి 6 ప్రశ్నలు వేస్తారనమాట. సో ద హోల్ ఫస్ట్ చాప్టర్ ఇస్ అబౌట్ 6 క్వశ్చన్స్. ఆ 6 క్వశ్చన్స్ ఏంటంటే మనం మీరు చూస్తాం. 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఏంటంటే భాగవతంలో సూత గోస్వామి ఆ 6 ప్రశ్నలకి సమాధానం చెప్తారు. తర్వాత 4వ అధ్యాయం ఏంటంటే 4, 5, 6 ఈ 3 అధ్యాయాలు ఏంటంటే వ్యాసదేవునికి ఏ విధంగా డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి ఉంటుంది, నారదమును ఏ విధంగా అసంతృప్తిని తీరుస్తారు, తర్వాత నారదముని తన యొక్క సొంత చరిత్ర చెప్తారు. ఇది అంటే వ్యాసదేవుని మరియు నారదుని యొక్క సంవాదము 4, 5, 6 అధ్యాయంలో వస్తాయి. తర్వాత 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం, అంటే ఎన్ని అధ్యాయాలు, 6 అధ్యాయాలు. ఈ 6 అధ్యాయాలు దేని గురించి అంటే పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ గురించి, అంటే ఏ విధంగా అశ్వత్థాముడు పారిపోతాడు, తర్వాత కుంతి మహారాణి ప్రార్థనలు, భీష్ముడు ప్రార్థనలు, తర్వాత కృష్ణుడు హస్తినాపురం వెళ్ళడము, హస్తినాపురం నుంచి వదిలేయడము, ద్వారక వెళ్ళడము, తర్వాత పరిశుద్ధ జన్మ ఇదంతా 7 నుంచి 12 అధ్యాయాలు అనమాట. తర్వాత 13, 14, 15 అధ్యాయాలు ఏంటంటే పాండవులు వానరస్థులు అవడం, అంటే కృష్ణుడి యొక్క లీలను ముగించుకొని తన ధామానికి వెళ్ళిన తర్వాత పాండవులు వానప్రస్థులు అవుతారనమాట. సో ఇది 13, 14, 15. తర్వాత 16, 17, 18 ఏంటంటే 16th చాప్టర్ పరీక్షిత్ మహారాజు కలిరాజుని దండించడం. 17వ అధ్యాయం ఏంటంటే అదే 16, 17 2 అధ్యాయాలు ఏంటంటే పరీక్షిత్తులు కలిని దండించడం. 18వ అధ్యాయం ఏంటంటే పరీక్షిత్తుడికి శాపం కలగడం. 19వ అధ్యాయం ఏంటంటే పరీక్షితుడు తన సన్యాసం తీసుకొని సుఖదేవ గోస్వామి యొక్క ఆశ్రయం తీసుకోవడం. సో ఇది భాగవతం 19 అధ్యాయాలు. ఎసెన్షియల్గా చెప్పుకోవాలంటే మొదటి 3 అధ్యాయాలు ఒక సెక్షన్, ఫస్ట్ త్రీ చాప్టర్స్. సుత గోస్వామి 6 ప్రశ్నలు, తర్వాత సారీ శ్రవణకాదృశ్యం 6 ప్రశ్నలు, దానికి సుత గోస్వామి ఆరు సమాధానం, ఆరు ప్రశ్న సమాధానం. ఇది మొదటి మొదటి అధ్యాయం. 4, 5, 6 ఏంటంటే నారదముని వ్యాసదేవుని మధ్య సంవాదము, భాగవతం ప్రకటన అవ్వడము, తర్వాత నారదముని యొక్క జీవితం చెప్పడం. 4, 5, 6. తర్వాత 7-12 ఏంటంటే పాండవులు కృష్ణుడి మధ్య రిలేషన్స్, కృష్ణుడు తిరిగి ద్వారకా వెళ్ళడము, పరీక్షలు జన్మించడము. ఇది 7-12. తర్వాత 13-15 వరకు ఏంటంటే ఏ విధంగా కృష్ణుడు తన దామను చేరుకోవడము, పాండవులకు అర్థం అవ్వడము, పాండవులు వానప్రస్థ అవ్వడము. ఇది 13-15. తర్వాత 16-18 వరకు ఏంటంటే పరీక్షితుని యొక్క గ్లోరీస్ ఆఫ్ పరీక్షిత్, పరీక్షిత గొప్పతనము, ఏ విధంగా కలిరాజును దండించాడు, తర్వాత పరీక్షిత ఏ విధంగా అనుకోని విధంగా శాపగ్రస్తుడు అయ్యాడు. ఇది 16-18. 19, పరీక్షిత ఏ విధంగా తన సన్యాసం తీసుకొని సుఖదేవ గోస్వామి ఆశ్రయం తీసుకున్నాడు. సో దిస్ కంక్లూడ్స్ 19 చాప్టర్స్ ఆఫ్ ఫస్ట్ క్యాంటో. సో 19 చాప్టర్స్ని మనము చూసి ఎన్ని చాప్టర్స్ మనం కవర్ చేయగలమో మనం చూడొచ్చు. బట్ వీ విల్ స్టార్ట్. ఫస్ట్ చాప్టర్ ఈజ్ అబౌట్ ద 6 క్వశ్చన్స్ ఆఫ్ శౌనకాది ఋషిస్ సేజెస్, మొదటి స్కందం, మొదటి అధ్యాయం. సో ఈ మొదటి అధ్యాయం గురించి మనం చర్చించుకున్నట్లయితే మొదటి అధ్యాయంలో కూడా మొదటి 3 శ్లోకములు, ద ఫస్ట్ 3 శ్లోకాస్ డస్ నాట్ స్పీక్ అబౌట్ ద, అంటే మన భాగవతం స్టోరీ తీసుకున్నట్లయితే మొదటి 3 శ్లోకాలకి భాగవతం స్టోరీకి సంబంధం లేదు. మొదటి 3 శ్లోకాలు ఏంటంటే భాగవతం ఇట్స్, అంటే మనం ఇప్పుడు కొన్నిసార్లు మనము భగవద్గీత ఎవరికైనా నేర్పించాలంటే కొంచెం ఫౌండేషన్ క్లాసెస్ ఇస్తాం, ఫౌండేషన్ క్లాసెస్. సింపుల్ చెప్పాలంటే ఏదైనా ఆథర్ ఒక పుస్తకం రాశాడంటే ఆ పుస్తకం రాయకముందు ప్రీఫేస్ అని రాస్తారు, అవునా కదా? తొలి పరిచయము, ఇంట్రడక్షన్, తొలి పలుకేవో అంటారు తెలుగులో, తెలియదు ఇంట్రడక్షన్. అదేవిధంగా భాగవతం తనని తాను ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటుంది అనమాట. సో భాగవతం ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫస్ట్ 3 శ్లోకాస్. సో ఆ 3 శ్లోకాస్ ఏంటంటే ద ఫస్ట్ శ్లోక, ఎందుకంటే భాగవతం ఏంటంటే ఈ 3 శ్లోకాలు నీకు అర్థం కాకపోతే నువ్వు తప్పు, నువ్వు రాంగ్ ప్లేస్కి వచ్చావని చెప్తుంది. అంటే సింపుల్ చెప్పాలంటే ఫస్ట్ థింగ్, మనం భగవంతుని గురించి, భాగవతాన్ని భగవంత కృష్ణుడి గురించి చెప్తుంది, కానీ భగవంతుని అంటే డెఫినేషన్ ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్ అనేది మొదటి శ్లోకంలో చెప్తుంది. 2 శ్లోకంలో ఏం చెప్తుంది, భాగవతం అంటే తనకు చెప్తుంది నా యొక్క పరిచయం ఏమిటి అని చెప్పి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన డాక్టర్ ఉంటాడు, ఒక డాక్టర్ ఇమాజిన్ హీజ్ ఏ డెంటిస్ట్, కానీ ఎక్స్పెషల్గా డెంటిస్ట్ని రాయకపోతే ప్రతి ఒక్కడు వస్తాడు వచ్చి నా కాళ్ళు నొప్పి, కీళ్ళు నొప్పి, నా గైనకాలజీ ప్రాబ్లము అంటే అడి డిస్టర్బ్ అవుతాడు అనమాట. ముందుగానే బయట నేను డెంటిస్ట్ని పెట్టుకుంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. అదేవిధంగా భాగవతం క్లియర్గా చెప్పేస్తుంది నేను ఇది, మీకు ఇది కావాలనుకున్నప్పుడు నన్ను ఏంటి అది అంటే తర్వాత చెప్తుంది అండి. సో ఇఫ్ యూ వాంట్ దిస్ దెన్ ఓన్లీ కమ్ టు మీ, లేదంటే నా దగ్గర రావద్దు, వేరే దగ్గర వెళ్ళండి, నా దగ్గరకు వస్తే మీకు ఇదే దొరుకుతుంది. అది రెండవది. అంటే భాగవతం మొదట భగవంతుని పరిచయం చేస్తుంది, అంటే భగవంతుని డెఫినేషన్ ఇస్తుంది. రెండవది తన గురించి అది చెప్పుకుంటుంది, తనను అంటే భాగవతం అంటే వాట్ భాగవతం ఇస్ ఆల్ అబౌట్ చెప్పుకుంటుంది. మూడవది భాగవతం యొక్క గొప్పతనం చెప్పి దాన్ని అందరినీ చదవమని ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. దీస్ 3 థింగ్స్ ఆర్ ప్రీఫేస్ టు అంటే ప్రీ రిక్వజిట్స్, లేదా ప్రీ రిక్వజిట్స్ టు భాగవతం. మన ప్రభుపాదుల వారి భాగవతం తీసుకున్నట్లయితే ఈ 3 శ్లోకాల గురించే ప్రభుపాదులు ఇచ్చుకుంటే ఒక 50 పేజీలు రాస్తారు తాత్పర్యం అని, ఎందుకంటే దే ఆర్ సో ఇంపార్టెంట్ అండ్ టు అండర్స్టాండ్. ఆ 3 శ్లోకాలని మనం దాటి మనం ముందుకెళ్ళిపోతే మనం భాగవతం, ఈ 3 శ్లోకాలు దాటి సరిపోతే మనం భాగవతం, అదే మనం చెప్పుకున్నాం కింద హనీ బాటిల్, ఆ హనీ బాటిల్ బయట నుంచి మనము ఎంత లిక్ చేసినా మనకు ఆ మాధుర్యం తెలియదు. అదేవిధంగా మనము ఈ ఫౌండేషనల్ కాన్సెప్ట్ తెలియకపోతే దెన్ యూ విల్ ఆస్క్ ఆల్ నాన్ సెన్స్ క్వశ్చన్స్. శ్రీల ప్రభుపాదులు వారు అమెరికాలోనే ఒక లెక్చర్ ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి అడుగుతారు, ప్రశ్న అడుగుతారు అనమాట, భగవంతుడి గురించి చెప్తున్నప్పుడు ప్రభుపాదులు వారు అంటే భగవంతుడి ధామం గురించి చెప్తున్నప్పుడు అడుగుతారు అనమాట ప్రభుపాదును, భగవంతుడు కూడా ఎప్పుడైనా ఫ్రస్ట్రేట్ అయ్యి సూసైడ్ చేసుకుని ఆలోచనలు వస్తాయని అడుగుతారు అనమాట. డస్ కృష్ణ ఎవర్ గెట్స్ సూసైడల్ థాట్స్, అర్థమైందా? ఇది ప్రశ్న ఊహించుకోండి. భగవంతుడికి ఎప్పుడైనా సరే ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వస్తుందా అని ప్రశ్న అడుగుతారు. అంటే వాడికి భగవంతుడు అనే పదానికి డెఫినేషన్ తెలియదు కాబట్టి ఆ ప్రశ్న అడుగుతున్నాడు, అవునా కాదు? ఇఫ్ యూ అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఆఫ్ కృష్ణ యూ నాట్ ఆస్క్ దట్ క్వశ్చన్ ఆల్సో. సిమిలర్లీ భగవంతుడు ఎలా ఎందుకు చేస్తున్నాడు, అలా ఎందుకు చేస్తున్నాడు, మనకు కూడా కొనుక్కుంటే సందేహాలు వస్తాయి. సో అందుకనే లీలా తెలుసుకునే ముందు తత్వం తెలుసుకోవాలి. కాబట్టి ఆ తత్వాన్ని భాగవతం మొదటి స్కందంలో మొదటి 3 శ్లోకాలు ఆ తత్వాన్ని సంపూర్ణ రూపంలో మనకి ఇస్తుంది అన్నమాట. సో లెట్ అస్ బిగిన్ ద ఫస్ట్ శ్లోక ఆఫ్ భాగవతం. జన్మాద్యస్య జన్మాద్యస్య ఇతరదసన్వయ చాత అభిజ్ఞస్వరా తేనే బ్రహ్మ హృదయాది కవయే ఉభయంతి యత్ సూరయ తేజోవాలిమృతం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా రామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఇది మొదటి శ్లోకము. సో ఈ శ్లోకంలో ఏం చెప్పబడుతుందంటే, ఈ శ్లోక స్పీక్స్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ అబ్సల్యూట్ ట్రూత్, పరమసత్యము. పరమసత్యం అంటే భగవంతుడు. పరమసత్యం యొక్క డెఫినేషన్, డెఫినేషన్ అంటే పరిచయం, పరిచయం కాదు అర్థం. పరమసత్యం అంటే వాడి మాటకు అర్థం ఏమిటి అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పబడింది. ఫస్ట్ ఏం చెప్పాలంటే జన్మాద్యస్య యతః అంటే పరమసత్యం అంటే భగవంతుడు. ఫస్ట్ యాక్చువల్ ఫస్ట్ ఏం చెప్తారంటే, ఇక్కడ వ్యాసదేవుడు ఫస్ట్ అంటారు ఓం నమో భగవతే వాసుదేవ అని చెప్తారు. ఫస్ట్ ఇసెస్ ఓం నమో భగవతే వాసుదేవ అని చెప్పిన తర్వాత జన్మాద్యస్యత అన్వయాది ఇతరత శాత అభిజ్ఞా స్వరాడు అని చెప్తారు. ఫస్ట్ థింగ్ ఎస్టాబ్లిషెస్ ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఫస్ట్ మొదట్లోనే చెప్పేస్తారు ఏంటి, శ్రీకృష్ణుడు వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు. సో వాసుది శ్రీకృష్ణుడే పరమసత్యం అని చెప్పి మొదట చెప్పేస్తారు. చెప్పి తర్వాత ఆ పరమసత్యం శ్రీకృష్ణుడు యొక్క డెఫినేషన్ చెప్తారనమాట. వాట్ ఇస్ ద డెఫినేషన్? ఫస్ట్ థింగ్ జన్మాద్యస్యత అంటే, జన్మాద్యస్యత అంటే ఏంటంటే సృష్టి స్థితి ప్రళయం. జన్మ ఆది యస్య, ఆది అంటే ఆధర్తికి అని చెప్పి, అంటే సృష్టి స్థితి ప్రళయము, క్రియేషన్ మెయింటెనెన్స్ రిజల్యూషన్, ఈ మూడిట్లు ఎలా అవుతాయంట, భగవంతుని ద్వారానే అవుతాయంట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డెఫినేషన్ అనమాట. సీఈస్ ద క్రియేటర్, అతనే సృష్టికర్త, అతనే స్థితి, అతనే పోషిస్తాడు ప్రళయం, అతనే ప్రళయాలు సృష్టిస్తాడు. మూడు చేసేది భగవంతుడే. సెకండ్ది ఏంటంటే అన్వయాద్ ఇతరతస్ చార్త. అన్వయాద్ ఇతరతస్ అంటే భగవంతుడు, అన్వయాద్ అంటే డైరెక్ట్లీ, ఇతరతస్ అంటే ఇండైరెక్ట్లీ. అన్వయాద్ ఇతరతస్ చార్త అభిజ్ఞ, అభిజ్ఞ అంటే కాన్షియస్, అంటే సర్వజ్ఞుడు అని చెప్పి. అంటే భగవంతుడు సృష్టిలోని ప్రతీది అంటే కొన్ని కొన్నిటికి ఇమ్మీడియట్ కాజ్ ఉంటుంది, అంటే కొన్నిటికి మూలాధారము, కొన్నిటికి ఇమ్మీడియట్ ఆధారము. సో అన్నిటికీ భగవంతుడు, భగవంతుని ఆధీనం జరుగుతాయి, అన్నిటికీ భగవంతుడు సర్వజ్ఞుడు అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు తెలియకుండా అయ్యే ప్రసక్తి లేదు, సర్వజ్ఞుడు. ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి, కృష్ణ ఇస్ ద క్రియేటర్, మెయింటైనర్ అండ్ డిస్ట్రాయర్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏం చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు డెఫినేషన్లో, భగవంతుడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే స్వార్థ అభిజ్ఞ, అభిజ్ఞ అంటే సర్వజ్ఞుడు. తర్వాత మూడోది ఏంటి, స్వరాట్. స్వరాట్ అంటే ఈజ్ ఇండిపెండెంట్, స్వతంత్రుడు. భగవంతుడు స్వతంత్రుడు అంటే భగవంతుడికి ఏ నియమాలు వర్తించవు, అన్ని నియమాలకి అతీతమైనటువంటి వాడు భగవంతుడు. అది అర్థం. రెండో అర్థం ఏంటంటే స్వతంత్రుడు అంటే భగవంతుడు తన యొక్క ఈ సృష్టి స్థితి అన్నిటికీ భగవంతుడికి ఎవరి అవసరమూ లేదు. మనం ఉన్నాం అనుకోండి, మనం ఇప్పుడు టెంపుల్ మెయింటైన్ చేయాలనుకున్నాం అనుకోండి, సొంతంగా చేసుకోలేము, మనకి ఎవరి సపోర్ట్ ఉండాలి. మీకు వాడు నచ్చినా నచ్చకపోయినా సరే ఓర్చుకోవాలన్నమాట, లేకపోతే పనులు అవ్వదు. కాబట్టి సో యూ మే నాట్ లైక్ సంబడి, బట్ యూ హ్యావ్ టు వర్క్ విత్ సంబడి. ఎందుకు అయ్యా అంటే, బికాజ్ యూఆర్ నాట్ స్వరాట్. మనం ఒకరి మీద ఆధారపడకపోతే మన పనులు అవ్వు. కానీ భగవంతుని విషయంలో అలా కాదు, భగవంతుడికి ఎవరి ఆధారము అవసరం లేదు. తన ఆనందానికి కూడా ఎవరి, మనకి మన ఆనందం ఉండాలంటే మనకి ఎదుటి వ్యక్తి అవసరం, వీడియో ఎక్స్టర్నల్ థింగ్స్. భగవంతుడికి అది కూడా అవసరం లేదు. ఈజ్ స్వరాట్, అతనికి ఇజ్ ఆత్మారాధ, భగవంతుడికి అది కూడా అవసరం లేదు. సో ఈ మనకి ఈ యొక్క డెఫినేషన్ తెలిస్తే భగవంతుని ప్రతి లీలని, అంటే మనకి ఏ లీల కన్ఫ్యూజింగ్ అనిపించినా సరే మనం ఈ యొక్క శ్లోకానికి వచ్చినప్పుడు ఈ శ్లోకంలో ఉన్న పదాలని మనం తీసుకుంటే ఏదో ఒక పదం మనకి ఆ ప్రశ్న సమాధానం చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాసలీల, ఎందుకు భగవంతుడు వీళ్ళ సిద్ధం చేశారు, ఓకే దాని డెఫినేషన్ మనకి తర్వాత తెలుస్తుంది. కానీ ఏం లేకపోతే ఈ శ్లోకానికి వస్తే ఈ శ్లోకంలో ఏదో పదం చూసుకోవచ్చు, ఏ పదం దానికి సమాధానం చెప్తుంది, స్వరాట్ అంటే ఈజ్ ఇండిపెండెంట్, అతను తన ఆనందానికి వేరే వారి మీద ఆధారపడడు, తన కార్యనిర్వహణకి వేరే వారి మీద ఆధారపడడు, అతడు ఏ నియమాలకి ఆధీనుడు కాదు. ఫినిష్. దట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్, అంతే. సో దిస్ ఇస్ థర్డ్ డెఫినేషన్. ఫస్ట్ ఏంటి జన్మాద్యస్యత, రెండోది ఏంటంటే అభిజ్ఞ, మూడోది స్వరాట్. అభిజ్ఞ అంటే సర్వజ్ఞుడు, స్వరాట్ అంటే స్వతంత్రుడు. నాలుగోది ఏంటి తేనే బ్రహ్మ హృదయాది కవయే. సో తేనే బ్రహ్మే హృదయాది. సో అంటే అదే అంటే భగవంతుడు అంటే ఎవరంటే ఇంకో డెఫినేషన్ భగవంతుడు, ఈ యొక్క వైదిక జ్ఞానాన్ని మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు ఇచ్చినవాడు. ఎవరైతే బ్రహ్మదేవుడికి మొట్టమొదటిగా ఇచ్చారో అతనే భగవంతుడు. తేనే బ్రహ్మ హృదయాది కవయే ఊహయంతి యత్ సూరయ. ఐదో డెఫినేషన్ ఏంటి భగవంతుని గురించి, అతన్ని అర్థం చేసుకోవడం ఎవరి వలన కాదు. ఇంట్రెస్టింగా మరి మనం భగవంతుని అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తున్నాము. ఫస్ట్ శ్లోకంలోనే భగవంతుడు అర్థం కాదని చెప్పారు, మరి మనం ఇక్కడ మనం చూసుకున్న భగవంతుడిని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. ఊహయంతి యత్ సూరయ అంటే ఈవెన్ దేవతలు కూడా అర్థం కాదు. సూర్యులు అంటే దేవతలు అందులో హౌ డస్ ఇట్ అండర్స్టాండ్ అండ్ ముందుస్తే. ఇప్పుడు దేవతలకి అర్థం కాకపోతే మనం ఎందుకు అర్థం చేసుకుని ప్రయత్నించాలి అంటే దీని అర్థం ఏంటంటే భగవంతుడు తన గురించి మనకి ఎంత అర్థం చేసుకోవాలని చెప్తారో అంతే మనం అర్థం చేసుకోగలం, అంతకన్నా ఎక్కువ అర్థం చేసుకోలేము. సో వీ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ టు ద ఎక్స్టెంట్ కృష్ణ రివీల్స్ టు అస్. శాస్త్రంలో మనకి ఎంత ఇచ్చారో అంతే అర్థం చేసుకోగలం, కానీ భగవంతుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోవాలనుకోవడం ఎవరి వలన కూడా కాదు. అతని యొక్క లీలల్ని ఈవెన్ స్మరించే ఈవెన్ స్తుతించడం కూడా స్వయంగా అనంత శిష్యుల వల్ల కాదే. ఒక లీల గురించి స్తుతించే లోపల అతనికి మరి అనంతమైన పడగలు ఉన్నాయి. అనంతమైన పడగలతో కూడా అనంత శిష్యులు కంటిన్యూస్గా నిరంతరం రాత్రి భాగం లేకుండా 24/7 చెప్తున్నా సరే భగవంతుని లీలలు కథం అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే భగవంతుడి యొక్క లీలలు నిత్య నూతనము కంటిన్యూస్గా అవుతూ ఉంటాయి కాబట్టి. కాబట్టి అటువంటి వ్యక్తిని ఒక మన సగటు జీవి అర్థం చేసుకోవాలి, నాకు భగవంతుడు అర్థం కాలేదు కాబట్టి భగవంతుడు లేడు అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. సో ముహ్యంతి యత్ సూరయ. తర్వాత ఏంటి అత్ర త్రిసర్గో ముష అని చెప్పి అంటే ఆరో డిఫ్రెషన్ అయింది కదా. ఏడో డిఫ్రెషన్ ఏంటి భగవంతుడి గురించి, అత్ర త్రిసర్గో ముష అంటే త్రిసర్గ అంటే త్రిగుణాలు అనమాట. సో ఈ త్రిగుణాల ద్వారానే లోకం వస్తుంది, సృష్టి వస్తుంది. ఈ సృష్టి మాయా సృష్టి అంటే టెంపరీ, కానీ బద్ధజీవుడికి ఎలా అనిపిస్తుంది అంటే ఈ సృష్టి శాశ్వతం అనిపిస్తుంది. ఈ త్రిగుణాల ద్వారా సృష్టించబడిన సృష్టి టెంపరీ అయినా సరే శాశ్వతం అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే భగవంతుని యొక్క మాయాశక్తి. దిస్ ఇస్ అనదర్ డెఫినేషన్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడి యొక్క మరో డెఫినేషన్ ఇదనమాట అత్ర త్రిసర్గోముష. ఇది మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ప్రభుపాదుల వారు ఇంచుమించు 20-30 పేజీలు పరపోటు రాస్తారు దానికి. ఒక లైన్ సింపుల్ చెప్తున్నాను. సో భగవంతుని యొక్క ఇంకో డెఫినేషన్ ఇది అత్ర త్రిసర్గోముష. నెక్స్ట్ దామ్న స్వేన సదా నిరస్త గుహకం. దీని అర్థం ఏంటంటే దామ్న స్వేన అంటే భగవంతుని యొక్క దామము కొంచెం వర్ణిస్తున్నారు. భగవంతుని యొక్క దామం ఏమిటంట సదా నిరస్త గుహకం. నిరస్త గుహకం అంటే భగవంతుని యొక్క దామము మాయాశక్తికి మాయా దేవికి అతీతమైనది. ఇట్స్ ఫ్రీ ఫ్రమ్ ఇల్యూషన్. ఇల్యూషన్ అంటే యా మోహం, మాయా మోహం. సో భగవంతుని యొక్క దామంలో మెటీరియల్ ఇల్యూజన్ ఉండదన్నమాట. ఆ దామం శాశ్వతమైనది, ఆ దామము ఈ యొక్క మాయాశక్తి నుంచి బయట ఉంటుంది. దిస్ ఇస్ అనదర్ డెఫినేషన్. దామ్నే స్వేన సదా నిరస్త గుహకం సత్యం పరం ధీమహి. అటువంటి భగవంతునికి నేను నా ప్రణామం అర్పిస్తున్నాను. ఇది మొదటి శ్లోకం. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో ఇట్స్ సో దిస్ శ్లోక ఎక్స్ప్లెయిన్స్ భగవంతుని యొక్క తత్వం మనకి పూర్తిగా చెప్తుంది. ఎందుకంటే భగవంతుని యొక్క తత్వం మనం అర్థం చేసుకోకుండా భగవంతుని లీలలో జంప్ చేస్తే ఏమవుతుంది, మనం సహజ్య అయిపోతాం అన్నమాట. సహజ్య అంటే యు డోంట్ డిజర్వ్ ఇట్ బట్ యు థింక్ యూ డిజర్వ్ ఇట్. మనకు అధికారం లేదు కానీ మనం అంత ఏదో పై స్థాయికి వెళ్ళిపోయిన ఫీల్ అయిపోతుంటాం. డైరెక్ట్గా రాధాకృష్ణ లీలలో విన్నామనుకోండి, మనకు కూడా ఆ లీల పెట్టి కొంచెం రకమైన ఒళ్ళు పులకరిస్తుంది, కళ్ళని నీళ్ళు వస్తాయి. మనకు కూడా రాధారాణి కృష్ణుడు బట్టి ఎలా ప్రేమ ఉందో మనకి అలా ఉంది అనిపిస్తుంది. కానీ ఆ ప్రేమ ఎంతసేపు ఉంటుందంటే ఆ యొక్క లీల ఆ యొక్క రాసులు విన్నంత వరకే. తర్వాత ప్రభు వచ్చి ప్రసాదం సర్వ్ చేయండి, అంట్లు తోమండి, సండే ఫిష్ అంటే ఒక్కడు రాడు ముందుకి. దాని అర్థం ఏంటంటే మన స్థాయి అది కాదు, మన స్థాయి అది కాదు. కొన్నిసార్లు అడుగుతారు ఎంతమంది కృష్ణుని ప్రేమిస్తున్నాము రాధారాణి భక్తి అంటే కొంత చేతులు ఎత్తారు అనమాట. సో వీ షుడ్ అండర్స్టాండ్ వీ డోంట్ డిజర్వ్ దట్. మనం యాక్చువల్గా నిజంగా భగవంతుని ఆ స్థాయికి చేరుకోవాలంటే ముందు భగవంత తత్వం తెలుసుకోవాలి, తర్వాత నెమ్మది నెమ్మదిగా పైకి రావాలి. సో అందుకనే భాగవతం ఇస్ వెరీ కేర్ఫుల్. భాగవతం మన సరెండర్ లెవెల్ను కూడా భాగవతం ఫస్ట్ స్కాన్తో కొంచెం అంత కలిపి ఉంటుంది. రెండో స్కంధం నుంచి తీసుకున్నట్లయితే రెండో స్కంధం నుంచి 10వ స్కంధం వరకు గ్రాడ్యువల్గా ఆ భక్తిలో యొక్క తీవ్రత గ్రాడ్యువల్గా పెరుగుతుంది. యాక్చువల్గా 7వ స్కంధానికి వచ్చినప్పటికీ ఇట్స్ ఎ ప్యూర్ డివోషనల్ సర్వీస్ చెప్పాలంటే ఎగ్జాక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. 1వ స్కంధం వదిలేస్తాయి. 2 to 7, 2 to 6 గ్రాడ్యువల్గా పెరుగుతుంది. 7th శుద్ధభక్తి వస్తుంది, ప్రహ్లాద సెక్షన్ మళ్ళీ అలా పెరుగుతుంది అనమాట. సో వి సీ దట్ భాగవతం ఇస్ వెరీ కేర్ఫుల్, డజంట్ వాంట్ అస్ టు బి సహజియస్. తర్వాత భాగవతం ఈ శ్లోకం కూడా చెప్తుంది. భాగవతం ఏం చెప్తుందంటే భగవంతుడు నిరాకారం కాదు, సత్యం పరం ధీమహి. భగవంతుడు వ్యక్తి, భగవంతుడు ధామం ఉంది, ఆ ధామం ఏంటి, శాశ్వతమైన దివ్యమైన ధామము. ఇక్కడ క్లియర్గా చెప్పబడింది అనమాట భగవంతుడు పడి వ్యక్తి అని చెప్పి. సో భాగవతం మొదటి స్కంధంలో చెప్పబడింది, మొదటి స్కంధమే కాదు ఎన్నెన్నో ప్లేస్లో చెప్పబడింది భగవంతుని యొక్క లీల, భగవంతుని యొక్క రూపము, వాటన్నిటి గురించి భాగవతంలో వస్తుంది. ఇట్ కమ్స్ యాక్చువల్లీ అది భాగవతం 10వ స్కంధంలో వస్తుంది. వరహాపీఠం నటవర నటవరవపం కర్ణయోర్ కర్ణికారం అని చెప్పి, వరహాపీఠం నటవరవపం కర్ణయోర్ కర్ణికారం దిబ్రద్వాసం కనక కపిచం వైజయంతి చమాలం రంధ్రాన్ వేణురదర సుదయో పురాయాన్ గోపవృందే వృందారణ్యం సుపాదరమణం రావశద్గీత కీర్తి. ఈ శ్లోకంలో భగవంతుని యొక్క సౌందర్యం గురించి పూర్తిగా వర్ణన వస్తుంది. సో నిజంగా సుఖదేవ గోస్వామి కృష్ణుడు నిరాకారవాదులు అనుకున్నప్పుడు కృష్ణుడి యొక్క సౌందర్యం గురించి ఇంతగా వర్ణించాల్సిన అవసరం లేదు. ఈ శ్లోకంలో ఎంత డీటెయిల్గా చెప్తున్నారంటే వరహా పీడం నటవరం. సో భగవంతుని యొక్క ఇదేంటంట, భగవంతుని యొక్క వరహాపీఠం అంటే నెమలి పించము, భగవంతునికి తల మీద అలాగే ఆభరణం అని చెప్పి నటవరం, నటవరవపు భగవంతుని ఈజ్ లైక్ యూ నో ఈజ్ అ బ్యూటిఫుల్ డాన్సర్. కర్ణయోర్ కర్ణికారం, భగవంతుని యొక్క చెవులు ఏముంటుందంట, కర్ణిక ఫ్లవర్ ఉంటుందంట. కర్ణిక అంటే అది ఒక రకమైన పువ్వు, అది భగవంతుని చెవులో ఉంటుందంట. అంటే మనం అంటే ఈ యొక్క శ్లోకం మనం వింటున్నప్పుడు కళ్ళు మూసుకొని మనం కృష్ణుడిని స్మరించాలి, అంటే కృష్ణుడి యొక్క రూపాన్ని మనం స్మరించాలన్నమాట. ఎలా ఉంటుందంటే కృష్ణుడి యొక్క రూపము, కృష్ణుడు ఫారెస్ట్ చూస్తున్నారు, అంటే ఇది ఎవరంటే గోపికలు చూస్తున్నారు, కృష్ణుడు దూరంలో చూస్తున్నాడు అనమాట. వాళ్ళకి అదే వాళ్ళ ప్రాణం ఎందుకు నిలబడుతుందంటే ఆ రోజు ప్రాణము కృష్ణుడు చూడకపోతే ఆ రోజు ప్రాణం నిలబడుతుంది. కృష్ణుడు ఇలా వెళ్తూ ఉంటారు దూడలు, తెల్లవారిన దూడలు తీసుకొని. సో అలాగే ఈ చివరి నుంచి తమ కళ్ళు ఎంతవరకు రీచ్ అవుతాయో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, కృష్ణుడికి ఇవతల వరకు వెళ్ళినంత వరకు అలాగ వాళ్ళు కళ్ళు ఆర్పకుండా చూస్తారు గోపికలు. వారి రోజంతా వాళ్ళకి అదే ప్రాణం. తిరిగి మళ్ళీ కృష్ణుడు వస్తున్నప్పుడు, కృష్ణుడు వస్తున్నప్పుడు ముందు అక్కడ ధూళి ఎగురుతూ ఉంటుందన్నమాట, ఎందుకంటే 9 లక్షల ఆవుదూళ్ళు ఆవులు వస్తుంటాయి కాబట్టి. సో అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మళ్ళీ కృష్ణుడు ఈ చివరికి వచ్చే వరకు వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. సో అక్కడ కృష్ణుడి యొక్క సౌందర్యం గురించి వస్తూ ఉంటుంది. ఏమని వస్తూ ఉంటుంది, కృష్ణుడి యొక్క తలమైన ఆభరణం ఏమిటి, దిస్ ఇస్ వాట్ ఇస్ దాట్ పీకాక్ ఫెదర్, నెమలి పించము. తర్వాత భగవంతుని యొక్క ఆయన నడక కూడా నృత్యం వల్లనే ఉంటుంది. తర్వాత ఆయన చెవిలో ఏముంటుందంట, కర్ణికా పుష్పం ఉంటుందంట. తర్వాత ఏంటది, విప్రద్వాసం కనక కపిచం, భగవంతుని యొక్క వస్త్రం ఏ విధంగా ఉంటుందంటే కనక కపిచం అంటే గోల్డెన్ యెల్లో, అంటే సువర్ణ పసుపు రంగు పీతాంబర వస్త్రం భగవంతుని యొక్క ధోతి. క్లియర్ చెప్పము అంటే భగవంతుని యొక్క కలర్, డ్రెస్ కలరు, భగవంతుని యొక్క ఫ్లవర్స్, భగవంతుని యొక్క తలపైన ఉన్న నెమలి పించము. తర్వాత ఏంటి, వైజయంతి మాలం, భగవంతుని తీసుకున్న మాల. తర్వాత రంధ్రాన్ వేణూర్ అదర సుదయ పూరయాన్ గృహ విందే. తర్వాత భగవంతుని గురించి ఇది కూడా చెప్తున్నారు, భగవంతుడు అంట ఆ రంధ్ర వేణూర్ అంటే తన వాయిస్తున్న వేణు రంధ్రాల్లోకి తన అదర అమృతాన్ని ఆ రంధ్రాల్లోకి వదులుతున్నారంట. అంటే ఎంత బాగా సుఖదేవ గోస్వామి వర్ణిస్తారంటే, కృష్ణ ఇస్ ఫిల్లింగ్ ద హోల్స్ ఆఫ్ ద ఫ్లూట్ విత్ ద నెక్టర్ ఎమినేటింగ్ ఫ్రమ్ హిస్ లోటస్ లిప్స్. ఇంగ్లీష్లో బాగా చెప్పుకోవచ్చు, ఆ వేణు రంధ్రాల్లోకి భగవంతుడు తన అదర అమృతాన్ని అందులో ప్రవేశపెడితే ఆ వేణు పులకించిపోయి అమృతాన్ని తిరిగి ఎలా వదులుతుందంటే ఒక వండర్ఫుల్ సౌండ్ రూపంలో వదులుతుంది అనమాట. అంటే భగవంతుడి యొక్క అదర అమృతాన్ని అది ఎవరి చెవుల్లో అది పడుతుందో వాళ్ళకి ఈ భౌతిక ప్రపంచం మీద ఆసక్తి పూర్తిగా పోతుంది. దట్ ఈస్ ద స్వీట్నెస్ ఆఫ్ కృష్ణాస్ ఫ్లూట్. భాగవతంలో ఒక అధ్యాయం మొత్తము ఇదొక్క కృష్ణుడి యొక్క ఫ్లూట్ గురించి ఒక అధ్యాయం కేటాయించారు సుఖదేవ గోస్వామి. కృష్ణుడి యొక్క వేణుమాధుని గురించి ఒక అధ్యాయం మొత్తానికి కేటాయించారు సుఖదేవ గోస్వామి. ఊహించుకోండి, కృష్ణుడు నిరాకారవాది అయితే, నిరాకారుడు అయితే భగవంతుడు భగవంతుని యొక్క అవతారం అంటే అతను కృష్ణుడి యొక్క ప్రతి చిన్న విషయం గురించి అంత వర్ణించాల్సిన అవసరం లేదు అక్కడ. సో భాగవతం ఈ శ్లోకం ఆల్సో సిద్ధాంతపరంగా నిరాకారవాదాన్ని నిర్మూలుస్తుంది. దశమస్కంధాన్ని తీసుకున్నట్లయితే దశమస్కంధంలో లీలల పరంగా తీసుకున్నట్లయితే నిరాకారవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తుంది లైక్ దిస్. సో మనము యా సో 11:20 ఓ కృష్ణ. సో ఇప్పుడు మనం రెండో శ్లోకానికి వెళ్తాము. ధర్మ పూజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతం మహాముని కృతే కిం వా పరైరీశ్వర సాధ్యో హృది అవరుద్యతే అత్రక్తిభిర్ శుశ్రుషుభి తక్షణాత్. ఇది రెండవ శ్లోకం. మొదటి శ్లోకం మనం ఏం చర్చించుకున్నాము? డెఫినేషన్ ఆఫ్ అబ్సల్యూట్ ట్రూత్, పరమ సత్యము, భగవంతుని యొక్క డెఫినేషన్ ఏంటి, అర్థం ఏమిటి అనేది మనం మొదటి శ్లోకంలో చూసుకున్నాము. ఇప్పుడు మనం రెండవ శ్లోకం గురించి చర్చించుకుంటున్నాం. రెండవ శ్లోకం ఏంటంటే ద గ్లోరీస్ ఆఫ్ భాగవతం, భాగవతం యొక్క గ్లోరీస్. సో భాగవతం చెప్పుకుంటుంది అంటే భాగవతం ఇస్ ఇంట్రడ్యూసింగ్ ఇట్సెల్ఫ్, తన గురించి తను పరిచయం చేసుకుంటుంది. సరే, మొదటి శ్లోకం భగవంతుని పరిచయము, రెండో శ్లోకం భాగవతం పరిచయం, సింపుల్ చెప్పాలంటే. సో భాగవత పరిచయం ఏంటంటే ఫస్ట్ ఏం చెప్తుంది, ధర్మ ప్రోజ్ఞిత కైతవత్ర పరమ. భాగవత్ ఫస్ట్ చెప్పేస్తుంది, బాబు నా దగ్గరికి రావద్దు, ధర్మ ప్రోజ్ఞిత అంటే మీకు కైతవ ధర్మాలు కావాలంటే నా దగ్గర రావద్దు మొదట చెప్పేస్తుంది. కైతవ ధర్మం అంటే ఏంటి? కైతవ ధర్మం అంటే ధర్మార్థ కామ మోక్షం. కైతవ ధర్మం అంటే కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండ, ధ్యానకాండ ఇవన్నీ. భాగవతం ఏం చెప్తుందంటే ఈ ధర్మార్థ కామ మోక్షం వేదంలో చెప్పబడినాయి, కొన్ని కొన్ని పురాణాలు చెప్పబడున్నాయి, మీరు అవి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. అంటే ఈ లోక ధర్మాన్ని పాటిస్తూ దాని ద్వారా వచ్చే అర్థము కామము దాంతో ఈ లోకంలోనే ఉండిపోవాలి. అంటే ధర్మాన్ని మనం ఎందుకు పాటిస్తాం అంటే మనం చెప్పుకున్నాం కదా, సగటు మనిషి అంటే మనము సగటు మనిషి ఎలా ఉంటారంటే భగవంతుడికి ఎందుకు, భగవంతుడు వాడికి ఎందుకు కావాలంటే వాడు బతకడానికి భగవంతుడు కావాలి. కానీ అంటే మిగతా ధర్మార్థ కామోక్షాలు చెప్తున్నాను, మనం హ్యాపీగా బతకాలి అంటే మనం బతకడం కోసము మనకి భగవంతుడు కావాలి. ఇది ఒక అండర్స్టాండింగ్. రెండో అండర్స్టాండింగ్ ఏంటంటే మనం భగవంతుడు మనం బతకడం కోసం భగవంతుడికి సేవ చేయడం, ఇది ధర్మార్థ కామోక్షం స్టాండింగ్. కానీ భాగవత స్టాండర్డ్ ఏంటంటే భగవంతుడు సేవ చేయడం కోసం మనం బతుకుతున్నాం, ఇది భాగవతుడు స్టాండర్డ్. సో రెగ్యులర్ ధర్మార్థ కామోక్షం స్టాండర్డ్ ఏంటంటే మనం బతకడం కోసము భగవంతుడికి సేవ చేస్తున్నాం. ఇసే మిశ్రమ భక్తాస్, మిశ్రమ భక్తులు అంటే కనిష్ట అధికారులు మిశ్రమ భక్తులు. కానీ భాగవత భక్తులు ఎలా ఉంటారంటే భగవంతుని సేవ చేయడం కోసం మనం బతుకుతున్నాం, మనం బతకడం కోసం భగవంతుని సేవ చేయడం. మనం ఎందుకు భగవంతుని చదువుతున్నాము? భాగవతం చదివితే మనం హ్యాపీగా ఉండొచ్చు ఈ లోకంలో కాదు, భాగవతం చదివితే మనం కరోనా వైరస్ రాదు కాదు, అది కాదు కారణం. సో వీ రీడ్ భాగవతం సో దట్ వీ కెన్ సర్వ్ కృష్ణ, సో వీఆర్ లివింగ్ సో దట్ వీ కెన్ సర్వ్ కృష్ణ, వీఆర్ నాట్ సర్వింగ్ కృష్ణ సో దట్ వీ కెన్ లివ్. సో ఇక్కడ భాగవతం మొదటిలో చెప్పేస్తుంది ధర్మ ప్రోజ్యత కైతవత్ర పరము. సో ఇక్కడ ఫస్ట్ శ్లోకం నుంచే శుద్ధ భక్తి చెప్పేస్తుంది. శుద్ధ భక్తి అంటే ప్యూర్ డివోషనల్ సర్వీస్, ఇది తప్ప ఇంకేం లేదు. అందుకని నిర్మత్సరాణాం సతాం ఏమో చెప్తుందంటే ఈ భాగవతం ఎవరి కోసం అంట, నిర్మత్సరాణం అంటే వన్ హూ ఇస్ నాన్ ఎన్వియస్, ఎవరైతే ఈర్ష అసూయ వారి హృదయంలో ఉండదో. మాత్సర్యం, మాత్సర్యం అంటే జెలసీ, ఎన్వి అండ్ జెలసీ, నిర్మత్సరాణం సతం. అటువంటి వాళ్ళు ఈ అంటే శుద్ధ భక్తులు, అటువంటి వాళ్ళు ఈ భాగవతాన్ని ఆస్వాదించగలరు అని చెప్పి. అంటే ఇక్కడ మనం అడగచ్చు, ప్రభు మరి నేను శుద్ధ భక్తుని కాదు కదా, నాలో 6 అనర్థాలు కూడా ఉన్నాయి కదా, మరి నేను భాగవతం చదవకూడదా అని చెప్పి. ద అండర్స్టాండింగ్ ఇస్ సింపుల్, నిర్మత్సరాణం సతం వాళ్ళకి అది అర్థం, దే రిలీజ్ అన్లిమిటెడ్లీ. అంటే వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు వద్దు వినొద్దన్నా సరే వినలేరు, అంటే వినకుండా ఉండలేరన్నమాట, అది వాళ్ళ స్థాయి. మనలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మన హృదయంలో ఎంత మత్సరి ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ ఆస్వాదించగలం. ఇట్ ఈస్ ద డిగ్రీ యూ బికమ్ ప్యూరిఫైడ్ ఆఫ్ దిస్ యూనో ఎన్వి అండ్ జెలసీ, టు ద డిగ్రీ యూ అప్రిషియేట్ భాగవతం. కాబట్టి భాగవతం అనేది బద్ధావస్థలో ఔషధము, శుద్ధావస్థలో అమృతము. అరే వాయిస్తుంది. సో అట్ ఏ కండిషన్ స్టేజ్ ఇట్ ఇస్ ఎ మెడిసిన్, అట్ ఏ ప్యూరిఫైడ్ స్టేజ్ ఇట్ ఇస్ నెక్టర్. బద్ధావస్థలో ఔషధం వల్ల పనిచేస్తుంది, అంటే మనం శుద్ధీకరణ చేస్తుంది. శుద్ధావస్థలో అమృతం, ఎప్పుడైతే మనం నెమ్మది నెమ్మదిగా శుద్ధీకరణ అవడం మొదలు పెడుతుంటామో, అంటే పూర్తి శుద్ధీకరణ అవసరం లేదు, వెరీ షార్ట్ టైం, ఫ్యూ మంత్స్, మనం శ్రద్ధగా నియమాలు పాటిస్తూ మనం ఒక సరైన వ్యక్తి దగ్గర నేర్చుకోవాలి కానీ కొన్ని నెలల్లోనే మనకి భాగవతంలో రుచి బయటకు వస్తుంది అనమాట. సో వెరీ సూన్ యూ స్టార్ట్ రిలీజింగ్ ఇట్. అండ్ రిలీజ్ చేస్తున్న కొద్దీ మన హృదయం ఇంకా ఇంకా శుద్ధీకరణ అవుతూ ఉంటుంది. ఎంత శుద్ధీకరణ అవుతూ ఉంటుందో అంత మనకి దాని మీద రుచి పెరుగుతుంది అనమాట. నిజంగా శుద్ధ భక్తులు అయినప్పుడు ఆ రుచి అన్లిమిటెడ్. స్వాదు స్వాదు పదే పదే, స్వాదు స్వాదు పదే పదే అంటే డోంట్ స్టాప్, ఆపద్దు, దయచేసి ఆపద్దు. పరిస్థితి చెప్తున్నాడు అనమాట, 7 రోజులు కదా, అరే లంచ్ బ్రేక్ తీసుకుందామా, డిన్నర్ బ్రేక్ కావాలని అడుగుతా శుభదేవ గోస్వామి. పరిస్థితి చెప్పేస్తారు ముందుగానే, దయచేసి లంచ్ బ్రేక్ డిన్నర్ బ్రేక్ నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ అని వద్దు, చెప్పుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పి 24/7 స్వాదు స్వాదు పదే పదే, మాకు అసలు ఆగారం లేదు అని చెప్పి. ఎందుకయ్యా అంటే దట్ ఇస్ ద థింగ్, నిర్మత్సర ఆనంతం, శుద్ధ భక్తులకి అంత రుచి ఉంటుంది. మనం శుద్ధ భక్తులు కాదు కాబట్టి మనకు అంత రుచి ఉండకపోవచ్చు, 1.5 అవర్ కన్నా ఎక్కువ వెళ్ళలేకపోవచ్చు మనము. బట్ యాజ్ అండ్ వెన్ యూ బికమ్ మోర్ అండ్ మోర్ ప్యూరిఫైడ్, భాగవతం మనకు అంత రుచి ఇస్తుంది. దట్ ఇస్ ద థింగ్. సో యా, నిర్మత్సర ఆనంతం, వేద్యం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్ర వినుమోహనం. సో ఇది 2వ లైన్ వస్తుంది. భాగవతము ఈ అన్ని తీవ్ర తాపాలని మనల్ని దూరం చేస్తుంది. శ్రీమద్ భాగవతే మహాముని కిం వా పరే ఈశ్వర. ఇక్కడ ఏమో చెప్తున్నారంటే శ్రీమద్ భాగవతే మహాముని కృతే కిం వా పరే, అంటే భాగవతం ఎవరు రాచారు, మహాముని, మహాముని అంటే ఎవరు, వ్యాసదేవుడు. సో ఇట్ ఇస్ మెన్షన్ ఈ భాగవతం రాసింది వ్యాసదేవుడు, అది కూడా వ్యాసదేవుడు చివరిగా రాశారు. అంటే తన యొక్క అంటే మోస్ట్ రియలైజ్డ్ స్టేట్, అంటే అంటే పూర్తి సాక్షాత్కారం చెందిన తర్వాత రాశారు, అంటే మెచ్యూర్ ఫ్రూట్, మొదట్లో రాయలేదు, అంటే మొత్తంగా సాక్షాత్కారం పొంది తనప్పుడు రాశారు. కాబట్టి కిం వా పరే, కాబట్టి ఈ భాగవతం ఉండగా మీకు వేరే గ్రంథం అవసరం ఏముంది అని చెప్పి అడుగుతారు. భాగవతం చెప్పుకుంటుంది రాసింది ఎవరు, వ్యాసదేవుడు. మిగతా అన్నీ రాశాక ఇది రాశారు కదా, అవన్నీ రాజా సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఇది రాశారు. కాబట్టి ఈ గ్రంథం ఉండగా మీకు వేరే గ్రంథం అవసరం ఏముంది. కిం వా పరే ఈశ్వర సాధ్యో హృది అభివృద్ధి అత్ర కథవి పృథ్వీ దర్శన. ఇది 4th లైన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈశ్వర సాధ్య హృది అభివృద్ధ్యతే, ఈశ్వరుడు అంట సాధ్య అంటే సాధకుడు, హృది అభివృద్ధ్యతే సాధకుడు యొక్క హృదయంలో వెంటనే ప్రవేశిస్తారంట. అత్ర తతివి కృతివి తత్క్షణ, తత్క్షణ అంటే ఇమ్మీడియట్లీ ఆన్ ద స్పాట్, ఆన్ ద స్పాట్ ఎవరైతే భాగవతాన్ని పఠనం చేస్తారో అటువంటి వాడికి ఏమవుతుంది, ఇమ్మీడియట్లీ ద సుప్రీం లార్డ్ మేనిఫెస్ట్ ఇన్ ద హార్ట్, అటువంటి వ్యక్తికిలో వ్యక్తి భగవంతుడు తన హృదయంలో చూసుకోగలడని చెప్పి చెప్పబడింది. శాస్త్రిక్ మార్క్ అంటే ఇప్పుడు మనం ఎవరైనా భాగవతం చదివిస్తే వెంటనే మనకి ఆ యొక్క మనము అంటే భాగవతాన్ని మనం ఎవరైనా వెంటనే చదవగానే వాళ్ళకి వెంటనే భగవంతుడు వాళ్ళ హృదయంలో సాక్షాత్కారం పొందుతాడా అంటే ఎస్ అండ్ నో. ఎస్ ఇన్ ద సెన్స్ తత్క్షణాత్, అంటే నా యొక్క హృదయం శుద్ధీకరణ అవ్వడం ఆన్ ద స్పాట్ మొదలవుతుంది. ఎప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ 0% ఛార్జింగ్ అయి ఉండొచ్చు, ఇంకొక మొబైల్ 70% ఛార్జింగ్ అయి ఉండొచ్చు, కానీ 0% ఛార్జింగ్ అయినా సరే 0% ఛార్జ్ లేకపోయినా సరే దాన్ని ఒకసారి సాకెట్లో పెట్టామంటే ఆన్ ద స్పాట్ మొబైల్ స్టార్ట్ అయిపోతుంది. అవునా కాదు, ఆ 0% ఛార్జ్ అవ్వని 90% ఛార్జ్ అవ్వని ఆన్ ద స్పాట్ మొబైల్ ఛార్జ్ అవుతుంది, అంటే ఆన్ అవుతుంది ఒకసారి ఛార్జ్ చేస్తే. అదేవిధంగా మనము భాగవతాన్ని సరైన విధంగా దాన్ని మనం శరణ భాగవతాన్ని మనం ఆశ్రయం తీసుకుంటే వెంటనే మన హృదయం శుద్ధీకరణ ప్రారంభమవుతుంది, మనం భగవంతుని గ్రహించగలుగుతాం అని చెప్పి చెప్పబడుతుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ అప్రోచ్ భాగవతం. సి మనం చెప్పుకున్నాం కృష్ణుడు ఏంటి అని ఏం చెప్తారు చెప్పండి, ఏ యత మాం ప్రపద్యంతి అన్నారు. అవునా కదా, అంటే ఏంటి, మీరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తారో నేను అదే విధంగా మీతో ప్రతిస్పందిస్తానని చెప్పి చెప్పారు. మీరు నన్ను రాయి అనుకుంటే నేను రాయిలాగా ఉంటాను, రాయి మాట్లాడుతుందా, మాట్లాడదు కదా, రాయి ప్రార్థన వింటుంది వింది కదా, కాబట్టి నేను కూడా విన్ను. ఎందుకు విన్ను మీ ప్రార్థనలు, మీరు నన్ను రాయి అనుకుంటున్నారు కాబట్టి నేను మీకు లేను. కానీ మీరు నన్ను శ్యామచంద్ర కృష్ణుడిగా చూస్తే, సచ్చిదానంద స్వరూపుడిగా చూస్తే నేను కూడా మిమ్మల్ని సత్యనారాయణ స్వరూపుడు వినగలరా, వినగలరు, మన కోరికలు తీర్చగలరా, తీర్చగలరు, తీరుస్తాను. సో మీరు ఏ విధంగా నా దగ్గరకు వస్తే నేను అదేవిధంగా మీ దగ్గర మీద వ్యవహరిస్తానని చెప్పి భగవంతుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా చెప్తాడు. భాగవతం కూడా శ్రీకృష్ణుడి యొక్క భాగవత స్వరూపం అని చెప్పుకున్నాం కదా, ఇందాకల సమాల వర్ణం సుతావతారం అని చెప్పాను. సో అదేవిధంగా నమస్తుభ్యం భాగవత స్వరూపం. సో కృష్ణుడు భాగవత స్వరూపం, అంటే భాగవతం కూడా కృష్ణుడే కాబట్టి భాగవతం కూడా భాగవతం ఆఫ్ ఏ పర్సన్, ఏదైనా హరినామం కూడా ఒక వ్యక్తి, ఈజ్ అ పర్సన్, సిమిలర్లీ భాగవత పర్సన్. సో భాగవతం కూడా అదే విధం అనమాట. అంటే నువ్వు ఏ భాగవతం అంటే ఏ శాస్త్రమైనా సరే స్క్రిప్చర్స్ ఆర్ పర్సన్స్, మనకు తెలియకపోవచ్చు, మనం అనుకుంటాం పుస్తకం కూడా, కానీ అది వ్యక్తి. మనము కృష్ణుడికి ప్రేయర్స్ ఆఫర్డ్ బై వేదాస్ పర్సానిఫైడ్, అవునా కాదా? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి పుస్తకంలో మనం ఒక చాప్టర్ చూస్తాం, ఏంటి వేదాలు భగవంతుణ్ణి ప్రార్థన అర్పిస్తున్నాయి, నాలుగు వేద నాలుగు వ్యక్తుల రూపంలో ప్రార్థన అర్పిస్తారు. దేర్ ఇస్ ఎ ప్రెడామినేటింగ్ డీటీ. సో మనకి భౌతికంగా నదిని చూస్తే, భౌతికంగా చూస్తే అదొక వాటర్ బాడీ, కానీ ఆ నదికి కూడా వాటర్ బాడీనే, కానీ దానికి ఒక ప్రెడామినేటింగ్ డీటీ ఉంటుంది, అవునా కాదు? మన హిందూ ధర్మం ప్రకారంగా గంగానది అంటే, గంగానది అనేది గంగమ్మ, ఆవిడ ఒక చిన్న లేడీ, ప్రెడామినేటింగ్ డీటీ. సిమిలర్ కృష్ణవేణి మన నది, అంటే నది కూడా ఒక ప్రెడామినేటింగ్ డీటీ ఉంటారు. అదేవిధంగా వేదాలు శాస్త్రాలు కూడా దేర్ ఆర్ పర్సన్స్. సో భాగవతం కూడా పర్సన్, ఇది కృష్ణ. సో భాగవతం కూడా ఏతమ ప్రపద్య అంటేనే, నువ్వు ఏ విధంగా భాగవతాన్ని అప్రోచ్ అవుతావో అదేవిధంగా భాగవతం తనని తాను డిస్క్లోజ్ చేస్తుంది. భాగవతాన్ని నువ్వు సరైన రూపంలో ఆశ్రయం తీసుకుని, అంటే ఒక గురువు ద్వారా ఆశ్రయం తీసుకొని భాగవతాన్ని కృష్ణుడి కింద యాక్సెప్ట్ చేసి, షుడ్ యాక్సెప్ట్ భాగవతం అస్ కృష్ణ, కృష్ణుడి కింద నువ్వు స్వీకరించలేదు అనుకో భాగవతాన్ని, దట్ మీన్స్ యూఆర్ నాట్ హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ భాగవతం. అప్పుడు భాగవతం కూడా నీకు ఫుల్ ఫెయిత్ ఇవ్వదు. బట్ యూ యాక్సెప్ట్ కృష్ణ భాగవతం అస్ కృష్ణ అండ్ యూ రీడ్ భాగవతం, భాగవతం కృష్ణుడి కింద స్వీకరించేటప్పుడు భాగవతాన్ని మనం ఆశ్రయం తీసుకుంటే, అప్పుడు భాగవతం మనకి మన హృదయంలో అనర్థాలను చెరిపివేసి మన కృష్ణుడి పట్ల ప్రేమను ఇస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ఓహ్ నిజంగా ఇది భాగవతం, ఈ పురాణాలు నిజమైనా కాదా, లెట్ మీ ట్రై, ఒకసారి చూస్తాను ఏంటా అని చెప్పి. సో ఆ విధంగా యా, సో ఆ విధంగా మనము ఎప్రోచ్ చేయమనుకోండి భాగవతం ఏం చేస్తుంది తెలుసా, మన కోసమే భాగవతంలో కొన్ని లీలలు ఉంటాయి, కృష్ణుని యొక్క మోషాల లీల. మోషాల లీల అంటే కృష్ణుడి యొక్క అంతర్ధానం, అంతర్ధానం సరైన పదమో కాదో తెలియదు, భగవంతుని యొక్క డిసపీరెన్స్ పాస్ట్ టైం. సో ఆ పాస్ట్ టైం చదివామంటే పోయేవాడు బాణం వేశాడు ఇది అది, ఏ కృష్ణుడు శరీరం ఉండిపోయింది, అంటే కృష్ణుడు నిజంగా దేవుడు కాదనమాట అని చెప్పి మనం ఇంకొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అదే భాగవతం చదివి మనం ఇంకొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకు అవుతాం చెప్పండి, అంటే మనం ఎప్పుడో సరిగ్గా లేకపోతే మనకి కృష్ణుడు ఆ లీలలు అందుకే పెట్టాడు. కృష్ణుడు తన శాస్త్రంలో కొన్ని కొన్ని లీలలు ఎందుకు పెడతారంటే, కొంతమంది అన్ఆథరైజ్డ్ పర్సన్స్, అన్స్క్రూపులస్ పర్సన్స్, యోగ్యత లేని వాళ్ళు వేరే దృష్టితో బాగా భగవంతుని అర్థం చేసుకోవాలని ప్రభుపాదులు అంటారు. యూ కాంట్ ఛాలెంజ్ కృష్ణ సేమ్ టైం అండర్స్టాండ్ కృష్ణ అని చెప్పి, భగవంతుని ఛాలెంజ్ చేసి భగవంతుని అర్థం చేసుకుంటే కుదరదు, భగవంతుని ఆశ్రయం తీసుకుంటే భగవంతుని అర్థమవుతాడు, భగవంతుని ఛాలెంజ్ చేస్తే అర్థం కావడం. అదేవిధంగా కృష్ణుని ఇంటలెక్చువల్గా క్యాప్చర్ చేయాలని ట్రై చేస్తే కృష్ణ బిల్డర్ తరవండి. బ్రహ్మదేవుడు ప్రయత్నించాడు, బ్రహ్మదేవుడికే అర్థం కాలేదు, తన సొంత బుర్ర ద్వారా ప్రయత్నిస్తే బ్రహ్మదేవుడికి అర్థం కాలేదు, అలాంటిది మనకు అర్థమవుతుందా? సో యూ షుడ్ అప్రోచ్ ను భాగవతం ఇన్ ద చైన్ ఆఫ్ డిసైపుల్ సక్షన్. ఒక గురువు దగ్గర ఆశ్రయం తీసుకొని గురువు శరణాగతం అయితే అప్పుడు భాగవతం, సరే ఇతరు శరణాగతం చదువుతున్నాడు, నేను చెప్పాను నన్ను అర్థం చేసుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళాలని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళావు కాబట్టి ఇప్పుడు నీకు నేను నన్ను నేనుగా మీకు ఐ విల్ డిస్క్లోజ్ మై సెల్ఫ్, నేను మీకు ప్రకటింపబడతాను, ప్రస్తుతం అవుతానని చెప్పి చెప్తారనమాట. సో యా, రకరకాల వ్యక్తులు భాగవతాన్ని రకరకాలుగా అప్రోచ్ అవుతారు, భాగవతం వాళ్ళకి అదేవిధంగా డిస్క్లోజ్ చేస్తుంది. కొంతమంది తన జీవనాధారం కోసం భాగవతం చదువుతారు, కథాకారులు అవడానికి భాగవతం నాలుగు శ్లోకాలు చదివి నాలుగు శ్లోకాల్లో తన సొంత కవిత్వం కొట్టి ఆ విధంగా వాళ్ళ జీవన పోషణ జీవనాధారం పోషి తమను తాము పోషించుకుంటారు. వాళ్ళకు కూడా భాగవతం అంతే చెప్తుంది, కానీ వాళ్ళకి కృష్ణ ప్రేమ అయితే దొరకదు, ఎందుకంటే భాగవతాన్ని వాళ్ళని అంటే కృష్ణుడు ఆనందం కోసం చదవట్లేదు కాబట్టి, గురువు ఆనందం కోసం, కృష్ణుడు ఆనందం కోసం, మన శుద్ధీకరణ కోసం చదవట్లేదు కాబట్టి జీవనాధారం విధంగా చదువుతుంటే అదేవిధంగా వస్తుంది. కొంతమంది జస్ట్ అవుట్ ఆఫ్ ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్ చదువుతారు, వారికి కూడా భాగవతం తన తాను డిస్క్లోజ్ చేసుకోదు, ఆ హార్ట్ ప్యూరిఫికేషన్ అంత ఉండదు, బికాజ్ ఇట్ యు ఆర్ నాట్ ఇన్ ద మూడ్ ఆఫ్ సర్వీస్. కానీ ఎవరైతే హంబుల్ సర్వీస్ అని జెన్యున్ సర్వీస్ అటిట్యూడ్తో పాటు చదువుతారో భాగవతం, వారికి పూర్ణరూపంలో భాగవతం ఈ డిస్క్లోజ్ ఇస్తారు. సాధ్యో హృది అభివృద్ధ్యతే అత్ర కృతివి చుషుభి తత్క్షణాత్, తత్క్షణాత్ ఆన్ ద స్పాట్ ఇమ్మీడియట్లీ సాధ్యో హృది అభివృద్ధితే, సాధు హృదయంలో ప్రవేశించి అతని యొక్క శుద్ధికరణ ప్రారంభమవుతుంది, దట్ ఈస్ భాగవతం సింగల్ శ్లోక. థర్డ్ శ్లోక చెప్పి, ఎందుకంటే ఫస్ట్ త్రీ శ్లోకాస్ మనము ప్రీ ప్రీఫేస్ అని చెప్పుకున్నాం కాబట్టి థర్డ్ స్లోక చెప్పి నేను ఈరోజు క్లాస్ విరమిస్తాను. జస్ట్ ఫైవ్ మినిట్స్ మోర్. శ్లోక నెంబర్ నిగమ కల్పతరు దళితం ఫలం సుఖముఖాత్ అమృత దవ సంయుతం యువత భాగవతం రసమాలయం ముహురహో రసిక భూమి భావుక. సో ఇది మూడవ శ్లోకం. సో ఈ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే భాగవతం చెప్తుంది. రెండో శ్లోకంలో మొదటి శ్లోకం ఏం చెప్పింది, భగవంతుని పరిచయం. రెండవ శ్లోకంలో తనను తాను పరిచయం చేసుకుంది. మూడో శ్లోకంలో ఏం చెప్తున్నారు, జనలందరికీ ఆహ్వానం పంపిస్తుంది, రండి నా దగ్గరికి అని చెప్పి. ఏమని చెప్తుంది, నిగమ కల్పతరో దళితం ఫలం. ఈ వైదిక శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ ఒక కల్పవృక్షం లాంటిదన్నమాట. అంటే మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తే అక్కడ ప్రతి వృక్షము కల్పవృక్షమే. మనం బ్రహ్మ సంహితాలు చదువుతాం కదా, లక్షావృదేశు సురవీరం పాల ఎంతమని చెప్పి, అక్కడ ఉన్న లక్షల కొద్ది కల్పవృక్షాలు అనమాట. కల్పవృక్షం అంటే నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తుంది కల్పవృక్షం. నువ్వే పండుగ ఒక వృక్షం ఉంటుంది, నువ్వు ఏ పండుగ కావాలి ఆ పండుస్తుంది, అదే చెట్టు ఆధ్యాత్మిక ప్రపంచంలో. సో అటువంటి వైదిక శాస్త్రాలు అనేవి కల్పవృక్షం అయితే, ఆ కల్పవృక్షం యొక్క బెస్ట్ ఫ్రూట్ అనమాట, టాప్ మోస్ట్ అంటే అన్నిటికన్నా పైన ఉన్న బ్రాంచ్, కొమ్మ మీద ఉన్న అత్యంతగా ముగ్గిన పండు అది భాగవతం. ఇట్ ఈస్ ద మోస్ట్ రైపెండ్ ఫ్రూట్ భాగవతం. ఇట్ ఈస్ ద మోస్ట్ రైపెండ్ ఫ్రూట్ ఆఫ్ వేదిక్ లిటరేచర్ ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఆల్రెడీ అది అమృతం అని చెప్పబడింది. నిగమ కల్పతరు దళితం ఫలం సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం అని చెప్పారన్నమాట. ఆల్రెడీ బాగా పండిన మామిడి పండు అంట, బాగా పండుంది అంటే ఆ స్మెల్ మొత్తం తోట మొత్తం వస్తుంది ఆ పండుగ స్మెల్ అనమాట. అంటే అంత రుచిగా ఉంటుంది భాగవతం, అంత రుచిగా ఉంటుంది. కానీ దాన్ని చిలక కొట్టింది, చిలక కొడితే ఇంకా దాని రుచి పెరుగుతుంది కదా మామిడి పండుగకి. సో ఇక్కడ ఏం చెప్పంటే ఆల్రెడీ భాగవతం అంత 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 రుచికరం, అదే భాగవతాన్ని మళ్ళీ సుఖదేవ గోస్వామి ద్వారా చెప్పడం ద్వారా దాని రుచి పదింతలు అయింది అని చెప్పబడింది. అవును కాదా, ఆల్రెడీ బెస్ట్ ఫ్రూట్, ఆ బెస్ట్ ఫ్రూట్ని చిలక కొడితే ఏమవుతుంది, ఇంకా దాని రుచి పెరుగుతుందంట. ఏమో మేము పట్టణాల్లో పెరిగాం కాబట్టి చిలక కొట్టడం పని తినలేదు, కానీ భాగవతం చెప్తుంది కాబట్టి వాస్తవం ఏంటది, ఇంతవరకు అనుభవం ఉందేమో తెలియదు నాకు. సో చిలక కొట్టిందంట. సో ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ టేస్ట్ఫుల్, ఇంకా ఇంకా దాని రుచి పెరుగుతుందంట. ఇక్కడ చిలక ఎవరు, సుఖదేవ గోస్వామి. యాక్చువల్గా సుఖదేవ గోస్వామి నిజంగా చిలకే, అంటే యాక్చువల్గా ఆధ్యాత్మిక ప్రపంచంలో సుఖదేవ గోస్వామి రాధారాణి యొక్క చిలక, అందుకనే సుఖదేవ గోస్వామి. సో సుఖముఖా అమృత ద్రవ సంయుతం, ద్రవ సంయుతం అంటే అది నిండా ద్రవ సంయుతం అంటే దాని టెంక తొక్క ఏం లేదనమాట, నిండగా ఫుల్ ఆఫ్ పల్ప్. మన ఈరోజు మామిడికాయలు చూస్తే చూడగా ఎంత ఉంటుంది, లోపల మొత్తం టెంకే ఉంటుంది అనమాట, దళక్ కాదు మొత్తం నిండా పల్ప్ నిండి ఉందనమాట. పిబత భాగవతం రసమాలయం, రసమాలయం ఇట్స్ ఏ ఫిల్డ్ విత్ నెక్టేరియన్ జ్యూసెస్. అన్ని రసాలు ఉన్నాయి అక్కడ భాగవతంలో, రాసరస, సాకిరస, వాత్సరస, మాధురి రసను. ముహురహో రసిక భూమి భావుక అన్నారు, అంటే ముహురహో రసిక భూమి భావుక అంటే ఈ యొక్క భాగవతం ఎలాంటి వాళ్ళకి ఎప్పీలింగ్గా ఉంటుందంట, ఇట్ ఎప్పీల్స్ టు రసిక, రసిక భక్తులు. రసిక భక్తులు అంటే శుద్ధ భక్తులు, మనం ఇంత విన్నా కదా రాగాత్మిక భక్తులు అనమాట. రసిక భక్తులకి కూడా బ్రహ్మాండం కనిపిస్తుంది. భూమి భావుక అంటే ఫర్ దోస్ పీపుల్ వ్యాండరింగ్, ఈవెన్ కొత్త వాళ్ళకి కూడా బ్రహ్మాండం కనిపిస్తుంది అంట. అంటే కొత్త పాద తేడాలు, ప్రతి ఒక్కరికి భాగవతం బ్రహ్మాండంగా అనిపిస్తుంది అని చెప్పి చెప్పబడింది ఇక్కడ. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ శ్లోక ఆఫ్ భాగవతం. మనంతా చెప్పుకున్నాం కదా బద్ధజీవికి మొదట్లో కొంచెం అది మెడిసిన్లా ఉంటుంది, కానీ వెరీ షార్ట్ టైం ఇట్ బికమ్స్ ఔషధం, అమృతం కింద మారుతుంది. అయితే ఇక్కడ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా చిలక కొట్టుడు అంటే అన్నిటికన్నా పైన ఉంది, అన్ని కొమ్మలకన్నా పైన ఉంది, అవునా కాదా. ఈ యొక్క పండు చిలక కొట్టింది ఇంకా రుచి పెరిగింది, అంటే సుఖదేవ కోసం చెప్పాడు ఇంకా రుచి పెరిగింది. కానీ అది మన దగ్గరకు వచ్చేకి ఎలా అంటే మామూలుగా ఆ మామిడికాయ మన దగ్గర రావాలంటే కింద పడుతుంది, పై కొట్టు కొమ్మ కింద పడినప్పుడు ఏమవుతుంది, పై కొమ్మ నుంచి కింద పడినప్పుడు విరిగిపోతుంది మామిడికాయ, అవునా కదా. కానీ ఈ భాగవతం అలా కాదు, పైనుంచి కిందకు వస్తున్నప్పుడు ఇరగదు. ఎందుకు ఇరగదు అంటే ఆ మామిడి పండు ఇరిగినట్టుగా ఇరగదు. ఎందుకు ఇరగదు అయ్యా అంటే ఈ భాగవతము కొమ్మ నుంచి కొమ్మ కింద కిందకి ఎలా వస్తుంది అనమాట, అంటే గురు శిష్య పరంపర ద్వారా వస్తుంది. అంటే ఫస్ట్ పెద్ద కొమ్మ ఒక చిలక కొడుతుంది, ఇక్కడ ఇంకో చిలక ఇంకెలా ఇలా ఇలా ఒక కుక్కర్ ద్వారా కిందకు వస్తున్న కొద్దీ దాని రుచి ఇంకా 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 పెరుగుతుంది. సో బికాజ్ ఇట్ కమ్స్ ఇన్ డిసైప్లింగ్ సక్షన్ భాగవతం. ఈ భాగవతాన్ని అందరూ దీన్ని స్వీకరిస్తారు. మనం చూడొచ్చు భాగవతము, చూడండి భాగవతం గొప్పతనం ఏంటంటే, భాగవతం చెప్పింది రాసింది వ్యాసదేవుడు, వ్యాసదేవుడు రాయమని చెప్పి ప్రేరణ ఇచ్చింది నారదముని, అవునా కాదా? సో నారదముని వ్యాసదేవుడు గురువు, వ్యాసదేవుడు రాశాడు, కానీ సుఖదేవ గోస్వామి చెప్పినప్పుడు వ్యాసదేవుడు స్వయంగా వచ్చి కూర్చొని వింటున్నాడు. ఇంకా అర్థమవుతుందా? కానీ ఇమాజిన్ ద ఆథర్, ఆథర్ రాసిన వ్యక్తి వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు అతను వింటున్నాడు. సరే రాసిన వాడు చెప్పడం ఒకటే అర్థమవుతుంది, కానీ వేరే తన తన సొంత కుమారుడు, వేరే తన శిష్యుడు అతను చెప్తున్నప్పుడు ఇతను వింటున్నాడు, అతను వెంటనే తన గురువు వింటున్నారు కూర్చొని. దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే, అంటే వ్యాసదేవుడు తెలివి వింటున్నాడా? తెలివి వినడం కాదు, తెలుసు కానీ ఎన్నిసార్లు విన్నా సరే స్వాదు స్వాదు పదే పదే చెప్పుకున్నాం కదా, ఎన్నిసార్లు విన్నా తగిన తీరదు. నేను గులాబ్ జామున్ తిన్నాం కదా అని చెప్పి ఏదైనా గులాబ్ జామున్ ఇస్తే మళ్ళీ తిన్న మానేస్తామా? అగైన్ వీ లీడ్ నా. సో అగైన్ దిస్ ఆఫ్టర్ ఆల్ గులాబ్ జామున్, భాగవతానికి గులాబ్ జామున్కి మనం పోలికి పెట్టలేము. అది చెప్పేది ఏంటంటే, ద ఆథర్ హిమ్సెల్ఫ్ ఇస్ సిట్టింగ్ అండ్ హియరింగ్. ఎందుకంటే భాగవతం అంత నెక్టేరియన్ కాబట్టి, ఇన్ జనరల్గా ఏ ఆథరు తన పుస్తకం తను చదువుకోడు, సరికదా? వేరే ఎవరు చదివితే అసలు విండు. అలాంటిది వ్యాసదేవుడు స్వయంగా వచ్చి వింటున్నారంటే ఆ భాగవతం గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. అది ఎన్నిసార్లు విన్నా సరే ఇంకా ఇంకా వినాలి, ఇంకా ఇంకా తగిన తీరాలనిపిస్తుంది. మన విచ్ మహారాజ్, హనుమాన్ ప్రేక్షక్ మహారాజ్ మేము విద్యాపేటలో భాగవతం చదువుతున్నప్పుడు చెప్పారనమాట, గౌరవం పరిచయం చేసి చెప్పారు. ఏమని చెప్పారంటే, ఇలాగా 1 ఇయర్ కోర్స్ భాగవతం చెప్తే, 1 ఇయర్ వీరియడ్ ఓన్లీ భాగవతం చెప్తే, అప్పుడు హనుమాన్ ప్రేక్షక్ మహారాజ్ అన్నారు, 1 ఇయర్ కాదు కదా, 1 లైఫ్ టైం చదివినా సరే భాగవతం తగ్గి తీరదు, 1 ఇయర్లో ఏం తగ్గి తీరుతుందని చెప్పి చెప్పారనమాట. యూ కెన్ అండర్స్టాండ్. సో ఎందుకంటున్నానంటే, మీలో మనలో చాలామంది మనము సరే భాగవతం చదవాలి అని తారే పెట్టుకుంటాము, చదువుతాము, ఫస్ట్ కన్నా అయిపోయింది, సెకండ్ స్కాండ్ చదువుతాము, తర్వాత ఫస్ట్ కన్నా మళ్ళీ తిరిగి రాము. ఎందుకంటే ఆ చదివిస్తాం ప్రభుజీ అంటాం అనమాట, లెక్చర్ విన్నా సరే ప్రభుజీ ఆ టాపిక్ చెప్పొద్దు, ఆ టాపిక్ అంటే వినిస్తాను, ఇంకో టాపిక్ చెప్పండి. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. మనం ఎన్నిసార్లు విన్నా సరే ఇంకా ఇంకా వినాలని తపన పెరుగుతుంది భాగవతం మీద. ఇట్స్ నాట్ ఇట్ ఇస్ లైక్ నిత్య నూతన యవ్వనం, ఇది ఏమీ పాత పడిపోదు, వింటున్న కొద్ది ఇంకా 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 దాని రుచి పెరుగుతుంది. ద మోర్ యూ హియర్ ద మోర్ ఇట్ బికమ్స్ ఫ్రెష్, ద మోర్ ఇట్ బికమ్స్ ఫ్రెష్, ద మోర్ ఇట్ బికమ్స్ జ్యూసీ, ద మోర్ ఇట్ బికమ్ నెక్టీరియల్, దట్ ఈస్ భాగవతం. కాబట్టి నిజంగా శాస్త్రం అనేది మనకు నిజంగా శాస్త్రం మీద రుచి వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే, మనం ఇంకా 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 వినాలనిపిస్తుంది, వినిందే వినాలనిపిస్తుంది. శ్రీ చైతన్య మహాప్రభు ప్రతిరోజు ధ్రువ చరిత్ర వినేవారు, ప్రతిరోజు ప్రహ్లాద చరిత్ర వినేవారు. ఎవ్రీడే యూస్ టు హియర్ దిస్ బికాస్ ఈజ్ రెడిషన్ ద నెక్టర్ ఇన్ దస్ పాస్టర్స్. సో భాగవతంలో ఇటువంటి నెక్టేరియన్, నేను పిబత భాగవతం రసమాలయం నిండా నెక్టర్ జ్యూసెస్ నిండిపోయిన పాస్టర్స్ ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. అటువంటి పాస్టర్స్ మనకి చర్చించుకుంటాం మనము, భాగవతం వస్తాయి, మొదటి స్కంధంలో కూడా కొన్ని పాస్టర్స్ వస్తాయి అలాంటివి. అట్లీస్ట్ మనకి ఒక మచ్చుతురకి మనం కొన్ని చూడొచ్చు భాగవతంలో, అది మనం రేపటి నుంచి చూస్తాము. ఈ రోజుకి మనం ఇక్కడితో సెలవు తీసుకుంటాము. శ్రీమద్ భాగవతంకి జయ్, శ్రీల ప్రభుపాద్కి జయ్.